ప్రార్థన కొరకై మనం ఒక క్షణము నిలబడుకుందాము. ఈ చివరి కూటాలన్నీ ఎల్ల వెళ్ళలా నా వెనుకకు వస్తవి. ఏ విధంగానైనా మనము ఒకరినొకరు కలుసుకుని పరిచయం ఉన్న తర్వాత సహవాసం చేయటకు ప్రారంభించి ఆ తర్వాత మరొక చోటుకు వెళ్ళటకు సమయం అవుతున్నది. అది ఎల్లప్పుడూ కూడా నాకు దుఃఖము కలిగిస్తుంది. అయితే ముందుకు చూస్తూ ఉన్నప్పుడు మనం మరలా తిరిగి కలుసుకున్న దినము కొరకు మనమంతా ఒక స్థలములో ఉండు దాని కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఒకవేళ మన భూమి మీద తిరిగి కలుసుకునక ముందు యేసు వచ్చినట్లయితే అక్కడ మనం తిరిగి ఎన్నటికీ విడిపోము. ఈ మధ్యాహ్న వేళలో ఎంతమంది దేవుని దగ్గర జ్ఞాపకము చేసుకోవాలని ఆశపడుతున్నారు. నేను ఆశ్చర్యపడుతున్నాను. ప్రార్థనలో మన చేతులు పైకెత్తుదామా? ప్రభు మిమ్మల్ని దీవించును. ఒక క్షణం మనం తలవంచుకుందాము. సర్వాధికారి దేవా, ఆకాశములకు భూమికి సృష్టికర్త మరియు నిత్య జీవానికి మూలకర్త, ప్రతి మంచి ఈవికి ప్రదాత, నీ కుమారుడైన యేసు నామము ద్వారా, నీ కరుణాఛాయల నుండి ప్రార్థన ద్వారా ఈ ఘనమైన ఖల్సా కూటములకై నీకు మా యొక్క కృతజ్ఞతలు చెల్లించుటకు మేము వచ్చుచున్నాము. ఈ మంచి ప్రజలను మరి ఎన్నడూ మరచిపోనటువంటి ఒక స్థానం మా హృదయాలలో ఉన్నంత భావనగా మాకది ఉన్నది. ఆయనను నీ యొక్క పరిశుద్ధాత్మ వారి జీవితాలలో ఉన్నది. అది అంతటి సహోమసమవుతున్నది. మా బ్రతుకుల్లో ఒక త్వరలో ఒక చిన్న తాకిడి, మేం ఎన్నడూ మర్చిపోలేని ఒక అనుభవము. తండ్రి, ఈ ప్రజల్లో ఎల్లప్పుడూ నీ యొక్క ఆత్మ ఉండవలనని మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ చిన్న మంద యొక్క సారము ద్వారా దేశమన్నంతట ఉన్న ప్రతి సంఘములలో ఈ ఉజ్జీవము సంభవించును కాక, గొప్ప అద్భుతాలు సూచికలు నెరవేరును కాక. ఇవి మీరు దయచేయమని ప్రభువా మేం ప్రార్థన చేస్తున్నాము. ఈ మధ్యాహ్నము ఈ బల్లపైన వ్యాధిగ్రస్తుల కొరకు, బాధతో ఉన్న వారి కొరకు, పంపించిన కొరకై చేతి రుమాలు, చిన్న చిన్న పరికరాల ముక్కలు ఇక్కడ పడి ఉన్నవి. సర్వశక్తిమధురమైన దేవా, వీటిని ఎవరు ముట్టుతారో, అనగా వ్యాధిగ్రస్తులు ఎవరు ముట్టుకుంటారో వారు స్వస్థత పొందుకుందురు కాక అని నేను నీకు ప్రార్థిస్తున్నాను. తండ్రి, అది నా యొక్క సొంత ప్రార్థన మాత్రమే కాదు, కానీ ఈ మధ్యాహ్నం నిండుగా ఉన్న ఈ గంభీరమైన సభామందిరంలో నిండుగానున్న క్రైస్తవుల ప్రార్థన కూడా అవుతున్నది. ఎవరైతే అక్కడతో ఉన్నారో వారికై ఒక్క భావంతో మేము దీన్ని సమర్పించుకుంటున్నాము. ప్రభువా, ఈ దినములోని మిగతా పరిశ్రమలకై నీవు మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాము. ఈ రాత్రిలో సంఘ ఆలయాలకై ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్క ఆలయములలో కేవలము మహిమయు చెప్పనశక్యమైన ఆనందమును ఉండునుగాక. ఈ మధ్యాహ్నమందు విస్తారమైన సన్నిధి యొక్క కురుంబరింపును మాకు దయచేయండి. వాక్యములకి పరిశుద్ధాత్మ వచ్చును కాక. వాక్యము మా శరీరములకి వచ్చి ఈ మధ్యాహ్నం ఇక్కడ నివాసమును కాక. అది మేము యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చునవచ్చును. ప్రతి ఒక్క పరిచారకునికి, ప్రతి పనివారు, సంరక్షకుడు, ద్వారపాలకులకు, నా కొరకు నా గుంపు వారు, సహోదరు డేవిడ్, సహోదరు రాయ్, బిల్లీ పాల్, లోయిసి, సహోదరుడు ఫ్రెడ్ సాఫ్మెన్, సహోదరుడు మాగిర్, సహోదరుడు జీన్ మరియు లియో, మేమందరం కూడా మీ దయ కొరకు ఈ కూటములలో మీరు మాకై ఏమై ఉంటారో అంతటి కొరకు మేము అందరము ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. మీరు నిజంగా ఎంతో మంచివారు. మీ కొరకై మేము అలాంటి అభిమానమును, అనురాగమును మా హృదయాలలో కూర్చుకునున్నాము. అది ఎన్నడూ చెరిగిపోదు. అది ఎన్నటికీ మాసిపోనిది. మీరు అడుగుదానికంటే, తలంచిన దానికంటే విస్తారంగా, అధికంగా దేవుడు మీకు దయచేయనని మేము నమ్ముతున్నాము. ఆయన కుమారు యొక్క కృప ఐశ్వర్యముల నుండి యేసుక్రీస్తులో దేవుడు మీకు దయచేయను. సహోదరు టామీ ఆస్బన్ ఇక్కడ కుటాల్లో ఉన్నాడు. సహోదరు టామీతో ప్రభువైన దేవుడు ఉండును కాక. సహోదరు ఓరల్ ఈ మధ్యాహ్నం ప్రారంభించాడు. అతని కాలు గాయమునుకున్న కట్టు విప్పారనుకుంటాను. కూటమైన వెంటనే అతనికై ప్రార్థించుటకు నా రహదారి నేనే ఉంటాను. సహోదరు రాబర్ట్స్ సముదాయానికి, సహోదరు టామీ అతని యొక్క సముదాయానికి, సంఘములకు అందరికీ దేవుడు మీతో ఉండును కాక. అది నా యొక్క ప్రార్థన. మీరు ఎల్లప్పుడూ నా హృదయంలో ఉంటారు. ఈ సమయము కొరకు ఖల్సా ఎంతో కాలముండును కాక. అందులో దేవుని పరిచయ కాలముండును కాక. అది నా యొక్క ప్రార్థన. తిరిగి ఒకసారి మిమ్మల్ని కలుసుకుంటామని మా యొక్క నిరీక్షణ. ఎలాగైనా ఏ విధంగానైనా మీ ఎడల అభిమానమును మేము అపేక్షించవలసినట్లయితే ఈ సవివరణ నేను ఇస్తూ ఉంటాను. రాత్రి ఎక్కువ చీకటి కాదు, లేక వర్షము ఎన్నడూ గట్టిగా పడదు. అయితే మా ఆధీనంలో ఉన్న ఏదైనాను మరికొంచెం ఎక్కువ ఆదరణగా ఆశీర్వాద కారణముగా మీకు తయారు చేయే జీవితమును మేమది చేయదుము. మీకేదైనా సహాయం కావలసి వచ్చినట్లయితే వెంటనే మాకు తెలపండి. కేవలము ఇండియానాలోని జెఫర్సన్విల్ బటర్ 2-15-19 లేదా జెఫర్సన్విల్ లో నన్ను నాకు తెలియపరచుడి. మేము మీకు ప్రార్థనా గుడ్డను పంపగలము. మీకై ప్రార్థిస్తాము. మేము చేయగలిగింది ఏదైనా చేస్తాము. ప్రభు నందు మేము మీ యొక్క సేవకులము. కాబట్టి మనకు ఎటువంటి అద్భుతకరమైన సమయాన్ని పొందియుండి ఇలాగ పరిచర్య ముగింపునకు వచ్చుట అన్నది ఓ విధంగా బాధకరమే అవుతుంది. అయితే కొన్నిసార్లు మనం వెళ్లవలసి ఉంటుంది. ఇలాగైనా ఇది ఎరిగి ఉండి అక్కడ నది ఆవల జీవితం ముగిసిన తర్వాత ఒక దినమున అక్కడ ఆ గంభీరమైన బల యొద్ద నేను కూర్చుంటాను. పెళ్లి విందు ఆకాశమంతటా అది పరవబడి ఉంటుంది. బల్లకు అడ్డంగా ఒకరినొకరు మనం చూచుకుంటాము. ఓక్లాండ్ లోని ఈ సమయాన్ని మనం గుర్తు చేసుకుంటాము. అనుమానం లేదు. ఆనందముతో మన చెక్కిలపై నుండి చిన్న కన్నీళ్ల బొట్టు కరుతుంది. రాజు తన సకల సౌందర్యముతోన్నవాడై అందమైన తెల్లని వస్త్రము ధరించి ఉండి బయటికి వచ్చును. ఇక ఏడవద్దు, అదంతా అయిపోయినది. ఇప్పుడు లోకం పుట్టిన మొలకొని మీ కొరకు సిద్ధపరచబడిన ప్రభు యొక్క ఆనందములో ప్రవేశించుడి అని చెప్పి మన కన్నీళ్ల నుండి వచ్చు కన్నీరును తుడుచును. నేను జీవించున్నది ఆ ఘడియ కొరకే. నాకు సహకారమిచ్చుచున్న ఇక్కడ సేవకులను నేను చూచుచున్నాను. నాకంటే పెద్దవారు అనేకులు అక్కడ ఉండుట నేను చూచుచున్నాను. బహుశా ఇక్కడ వీధిలో గిటారా సంజి కంజరా తీసుకుని క్రింద మొరటి రాళ్లు పరచుచు దారి పేల్చుచు కరకుగా ఉన్న స్థలాలను నునుపు చేస్తున్నాను. దేవుడు నాకు దయచేసిన ఈ పరిచర్య మార్గమును నునుపు చేయనట్లుగా కాబోలు. నా ప్రియమైన సహోదరులరా, నేను ఇక్కడ నిలబడి ఉండటకు మీరు అక్కడ క్రింద ఉండటకు నేను కొంచెంగా భావిస్తున్నాను. అది నిజం. ఏదైనా ఘనత ఇవ్వబడుచున్నట్లయితే అది మీకే చెందుతుంది. నిరంతరము దేవుడి మిమ్మల్ని దీవించును కాక. ఆ దినాన బహుమతి ఇవ్వబడుచున్నప్పుడు ఆయన మహిమతో మీరు కిరీటధారి అవుట నేను అక్కడుండి చూచెదరని నిరీక్షిస్తున్నాను. కొన్ని క్షణాల క్రితము అక్కడ వెనుకున్న ఒక సేవకునితో నేను మాట్లాడుతున్నాను. అతని పేరు సహోదరు నాతాను అని చెప్పాడు. అతడు యూదుల మధ్య పనిచేస్తున్నాడు. అతడు చెప్పాడు, సహోదరు అబ్రహాం, నీవిక్కడున్న మొదటి రాత్రి అతడు అతని భార్య ఆమె జబ్బుతో ఉన్నది చెప్పాడు. కూటములో నీవు నన్ను పిలిచి నేను ఎవరై ఉన్నది నీవు చెప్పావు. నా భార్యను గుచ్చి ఆమెకు జబ్బును గుచ్చి చెప్పావు అన్నాడు. అప్పటి నుండి ఆమె బాగుంటున్నది, ఆమె బాగా ఉన్నది. అనేకలైన మంచి ఉత్తరాలు సాక్ష్యాలు. ఇప్పుడు ఒకవేళ నీవు నీ యొక్క చేతి రుమాలు ఇక్కడి నుండి తీసుకుని రాలేదేమో. ఇక్కడకు నీవు చిన్న గుడ్డను ఒక చిన్న వస్తువు రూపంలో ఉన్న ఒక దానిని నీవు పంపు. ఎలాగైనా మేము నీకు సహాయం చేయగలుగుతాము. ప్రపంచం మొత్తానికి వెళ్ళినటువంటి ప్రార్థనా పట్టిక మా యొద్ద ఉన్నది. రాత్రంతయు అన్ని గంటల్లో ప్రజలు లేచి ఈ ప్రార్థనా పట్టిని ఉంచుతారు. తూర్పు ప్రాంత కాల ప్రమాణం ప్రకారంగా ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, 3 గంటలకు మేము ప్రార్థన చేస్తాము. పాత నిబంధనలో యూదులకు అది అర్పణ సమయములు. మేము ప్రార్థన చేస్తాము. ప్రపంచమందలి ప్రజలందరూ వివిధ సమయాల్లో లేచి గొప్ప ప్రార్థనా గొలుసుగా ఏకముగా ఒకరి కొరకై ఒకరు కలిసి ప్రార్థిస్తారు. ఆయన చేసినటువంటి అద్భుతకరమైన సంఘటనలు జరిగినవి. ఆ సమయాలలో మాతో కలిసి ప్రార్థించుటకు నిన్ను మా ప్రార్థనా పట్టికలో పెట్టగోరుచున్నాము. సరే, ఇప్పుడు ఎలాంటి సందేహము లేదు. ప్రభు చిత్తమైతే తిరిగి నేను విదేశాలకు వెళ్తాను. ఇక్కడ కొద్దిగా ధనమును ప్రోగు చేసుకుంటాము. అలాగూ నాకు జ్ఞాపకున్నది కనుక ప్రభు చెప్పుటకు అనుమతించునుగాక. వారు నాకై ప్రేమ కానుకలు 2 తీశారు అని అనుకుంటాను. నేనది ఎంతగా అభినందించున్నాను మీకు తెలుసా? నా వ్యక్తిగత అవసరాలకు 1 సెంటు కూడా వెళ్లదు. అది విదేశాల సేవా పొలముకై చర్చి ఫౌండేషన్ కు అది పోతుంది. అవును, రావటానికి అనుకూలత లేక సువార్త ఎవరైతే వినా లేకున్నారో ఆ డబ్బు అక్కడికి చేరుటకై చేయగల ప్రయత్నమంతా మేము చేయదము. మా శాయశక్తుల చేస్తాము. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును కాక. అదే నా మనఃపూర్వక ప్రార్థన ఉంటున్నది. ఈ ప్రార్థనా గుడ్డలు మీకు కావాలనుకున్నట్లయితే నాకు వ్రాయండి. అది అలాగూ పోస్ట్ ఆఫీస్ బాక్స్ 325 లేదా జెఫర్సన్విల్ ఇండియానా అంటే చాలు, అది నాకు వస్తుంది. మీ బైబిల్లో మీరు పెట్టుకోవాలన్నట్లయితే అపోస్తల కార్యములు 19 పెట్టండి. అనేక మంది నాకు చెప్పారు, ఒక స్త్రీ చెప్పారనుకుంటాను, తన కుమారుడి మీదుగా ఒక ఇంధన వాహనము దొర్లిపోయినదని. గ్లాస్ వలన కలిగిన లేక గాజు వలన కలిగిన గాయం ద్వారా గాయపరచబడి మరణమయ్యేంతగా రక్తము కారిపోతుందని చెప్పినది కనుక ఆమె త్వరగా పరుగు తీసి ఈ రిబ్బన్ గుడ్డ తెచ్చినది. ఆమె పల్లెటూరులో నివసించినది. రిబ్బన్ ఆ బిడ్డపై పెట్టినది. వెంటనే రక్తము ఆగిపోయినది. అటువంటివి అనేకమైనవి జరిగినవి. జర్మనీలో ఒక స్త్రీ పక్షవాతం వచ్చి పడిపోయినది. నీవు ఏమి చేయవలసిందో అది చెప్తుంది. నీ క్రైస్తవ ఇరుగు పొరుగు వారిని ప్రోకు చేసి నీ గుడ్డల నీపైన నీ గుండె మీద పెడతారు. ఆమె చెప్పినది అది చెప్పినబడినట్లుగా ప్రతిదీ చేశారు. ఆమె అనేక సంవత్సరాల నుండి పడి ఉన్నది. అదంతా నెరవేర్చిన తర్వాత ఆమె చెప్పినది, సతనా, ఇప్పుడు దేనికి నీకు స్థలము లేదు, నాలుండి బయటికి రా అని చెప్పినది. కుర్చీలోండి లేచి నడిచి వెళ్లిపోయినది. అది కేవలము చిన్న విషయమే అవునా? కాబట్టి నీకు ఒకటి కావాలనుకున్నట్లయితే దానికి వెళ్లలేదు, ధర లేదు, కేవలం పంపటమే. తపాలా ద్వారా నేరుగా నీకు పంపుతాము. అది ఎలాగు చేయవలనో నీకు నకిలీ ప్రతితో చేయబడి అట్టపైన పొందుకుంటావు. అయితే జ్ఞాపకముంచుకో, నాకే నేను వ్యక్తిగతంగా ప్రార్థించితని, నీకు పంపుతున్న గుడ్డకు నేనే ప్రార్థించితని. నా బిడ్డ వ్యాధితో ఉన్నట్లయితే, నా భార్య లేక నా తండ్రి నా తల్లి అలాగూ ఉండినట్లయితే, ఒకరి ప్రార్థన మీద నాకు నమ్మకమున్నది. కార్య నిర్వాహకుని ప్రార్థన కాదు, దానికై వారి ప్రార్థన నేను కోరుచున్నాను. ఇతరులు నీకు ఎలాగూ చేయవలని కొరుదువో వారి ఎలా అలాగూ చేయము. అది బంగారు చట్టం. కాబట్టి మేము ఏ విధముగా నీకు సహాయము చేయగలుగుతామో అది చేయుటకు మేము నిజముగా ఆనందంగా ఉన్నాము. దేవుడు నిరంతరము మేము దీవించును కాక. జరిగినదంతా ఎంతో అనురాగముతాను ఆహ్లాదంగాను జరిగినది. దాన్ని మేము ఎంతో శ్లాఘిస్తున్నాము. నేను విదేశాల్లో ఉన్నప్పుడు అది ఎల్లప్పుడూ కూడా కఠినమే. ఎందుకనగా మాంత్రికులు మంత్రగాళ్లు నేను ఎదుర్కొంటకు భయపడరు. కొద్ది కాలం క్రితమే ఇక్కడే ఒక స్థలంలో మంత్రాలు చదువుతూ ఇరువైపులా 15 మంత్రగాళ్లు ఉన్నారు. వారు తుఫాను చెప్పారు. అది నన్ను ఊదేటి కొరకై, నమ్ము, నమ్మకపో. సుమారు 30,000 ప్రజలు, స్థలం వణికిపోయినది. క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ వారి సహోదరుడు ఆర్గన్ బ్రైట్, సహోదరులైన మీకు తెలుసు, అతడు నా వెనుక కూర్చుని ఉన్నాడు. అతడు అన్నాడు, సహోదర బెనహాం, నెమ్మదిగా కూర్చో, పరిశుద్ధాత్మ నన్ను ఇక్కడికి పంపియున్నాడు అని నేను చెప్పాను. ఆ కారణం చేతనే ఆయన మొదట నన్ను పంపితేనే తప్ప అప్పుడు నేను ప్రభువు నామోన రాగలనని ఎరుగుతాను. గమనిస్తున్నారా? ఆయనే నన్ను ఇక్కడకు పంపియున్నాడని నేను చెప్పాను. వారు పెద్ద స్థలాన్ని కట్టారు. 2-4 భాగాలుగా ముతుక గుడారపు గుడ్డతో అనుబంధం చేశారు. అది పైకి క్రిందకి లేస్తున్నది. సరిగ్గా 2:00 ఎంతో నిర్మలంగా ఉన్నది. 30 తుఫాను వచ్చినది. నేను నిలుపు చేశాను, నీవు దీన్ని అనువాదం చేయనవసరం లేదు అని నేను అడిగాను. రెండు వైపులా ఆ చెడ్డ శక్తిని భావించాను. వారు అక్కడ కూర్చునే ఉన్నారు. కత్తెరతో కత్తిరించిన ఈకలు పెట్టుకుని వారి తలలు తిప్పుకుని అక్కడ వారు కూర్చుని ఉన్నారు. వారు ఎలాగ చేయదురో మీకు తెలుసు. నేను అన్నాను, ఆకాశానికి భూమికి సృష్టికర్తయగు ప్రభువైన దేవా, ఇక్కడకు నీవే నన్ను పంపినవాడు. నీ కొరకు నేను జరిగించుచున్న పరిచర్యకు నీవే బాధ్యుడు. ప్రభుని యేసు నామములో ఆ తుఫాను నేను గద్దిస్తున్నాను అని చెప్పాను. వెనుకకు జరిగిపోయినది. ఉరుములు పలికినవి. 2 ముందుగానే సూర్యుడు ప్రకాశించాడు. కమ్యూనిస్టు తలంపులు గలవారు ఇంకా వేల మంది త్రోసుకుంటూ బలిపీఠం వద్దకు వచ్చారు. నేను ఇక నిలబడి సాక్ష్యాలు చెప్పలేను. కారణం నా సొంత కూటాలలు. మిగతా వారు అది చేయటం మంచిదవుతున్నది. అయితే పుస్తకశాలలో సర్వ సంగ్రహక నిఘంటువు ఒకటున్ననని నేను చెప్పగలను. నా యొక్క సొంత చిన్న పరిచర్యలు, ప్రభుని యేసు చేసినవి, నేను చూచినవి, అనేకమైన పుస్తకాలు వ్రాయగలము. సహోదరు టామీ ఆస్మన్, సహోదరు ఓరల్ రాబర్ట్స్, అటువంటి మనుషుల మధ్య జరిగినవి ఏమని తలుస్తున్నారు? అది ఘనమైనవే. మన ప్రభు ఘనమైన వాడు, నిజం. ఈ మధ్యాహ్నము నేనిప్పుడు కొంత లేఖనాన్ని చదవగలుగుతాను. నేను దాన్ని పొందుకోగలిగితే కొద్ది స్థలాలలో నేను వ్రాసుకున్నాను. తర్వాత నా కుమారుడు, అతడు కొద్దిగా ప్రార్థనా కార్డులు ఇచ్చాడని, రోగుల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నామని చెప్పాడు. మీలో ఎవరినైనా నేను మరలా చూడకపోయినట్లయితే, ఈ జీవితంలో మిమ్మలను చూడకపోయినట్లయితే, ఆ గవిని యొద్ద నేను మిమ్మలను కలిగినప్పుడు క్రీస్తు ఎదుట మనము నిలబడక ముందు దేవుని యొక్క దర్శనాలు, దేవుని యొద్ద నుండి వచ్చిన దర్శనాలు, అవి నిజమైనవి, యథార్థమైనవి. ప్రభు యొక్క దూత, అగ్ని స్తంభము నాకెంతో సహాయపడెను. సర్వశక్తిమంతుడైన దేవుడు నా యొక్క తీర్పరి. అది ఉన్నది, అది నిజం. అది నిజమని మీరు ఎరుగుడు కొరకు. దేవుడు నిజము. ఆయన అబద్ధమయుండి దేవుడు కాలేడు. ఆయన అబద్ధము కాలేడు. ఎందుకనగా ఆయన వాస్తవమై ఉండవలసి ఉన్నది. ఏదైనా తప్పుడుదై ఉండినట్లయితే అది సతానుడు. అయితే ఆ వెలుగు, నేను దాన్ని చూశాను, నేను దాన్ని గమనించాను. నేను దైవత్వమును దుర్నియోగం చేస్తున్నట్లయితే దయచేసి నన్ను క్షమించుడి. ఇస్రాయేలు జనాంగమును వెంబడించిన అగ్నిస్తంభము అదే. ఎందుచేతనగా దేవుని కుమారుడైన యేసు అను నరునిలో అది నివసించెను. ఆయన జీవించినటువంటి అదే బ్రతుకు ఈ దినమున మరలా దానినే ఉత్పత్తి చేయుచున్నది. ఆయన చెప్పాడు, నేను దేవుని యొద్దు నుండి వచ్చితిని, నేను దేవుని యొద్దుకు వెళ్ళుచున్నాను. మన అందరికీ తెలుసును, నేను దేవుని యొద్దు నుండి వచ్చితిని, నేను దేవుని యొద్దుకు వెళ్ళుచున్నాను. ఆయన చెప్పి ఉన్నాడు, నేను ఉన్నవాడును అనువాడును, అది అగ్నిస్తంభమై ఉండెను. పదలో ఉన్నటువంటి దూత అది, అది శరీరధారి అయి మన మధ్య నివసించెను, తిరిగి వెళ్ళెను. ఈ రోజు వరకు అది అలాగే ఉన్నది. మీకు తెలుసా, యేసు అని నీ అడగవచ్చును. సరే, నేను దేవుని గుచ్చి, యేసులోనున్న దేవుని గుచ్చి మాట్లాడుచున్నాను. పావులు దమస్కుకు వెళుచున్న మార్గమున వెలుగు అతని తాకినది, ఒక అగ్నిస్తంభము. వారిలో ఎవరూ అది చూడలేదు, అయితే పావులు చూశాడు. అదెంతో బహుబలమైనది. ఎంతవరకనగా అతని గుడ్డివానిగా చేసినది. ప్రభువా, నీవు ఎవడవు అని అతడు అడిగాడు. నేను యేసును అని ఆయన చెప్పాడు. ఆయన తిరిగి దేవుని యొద్దకు ఆయన ఎక్కడి నుండి వచ్చినో అక్కడకు దేవుని యొద్దకు వెళ్లిపోయాడు. నాకైతే అది ఈ దినమున ఆయనే కరవరి దినాలలో సంఘమైన మనలో ఆయన కార్యములు పొరించుచున్నాడు. పాఠం యొక్క చిన్న పూర్వరంగమునకై లేక పూర్వపరాలకై మనము ద్వితీయోపదేశకాండము 32:11 త్రిపుదాం. ప్రార్థన వరుసకు ప్రయత్నం చేద్దాము. సాధ్యమైనట్లయితే 1 గంటలో ఓ తండ్రివైన దేవా, ఎంతో దీనత్వముతో నా హృదయములో నేనది అంగీకరించుచున్నాను. నా పాదములకు త్రొవ్వ చూపుము ప్రభువా, నా చేయి పట్టుకునుము. నేనెన్నడూ ఎవరికి అడ్డుబండగా ఉండకుందును కాక. అయితే కాలిని అడిగిన బట్టసారికి దాటిపోవటానికి పెట్టించిన రాయిగా నేను ఉందును కాక. ప్రభువా, అనుగ్రహము చూపుము. నీ నామానికి లేక నీ ఉద్దేశానికి నేను ఎన్నడూ అపకీర్తి తెచ్చునది నా జీవితంలో నేనేది చేయకుందును కాక. నిన్ను సేవించుటకు నీకు చేయగలిగినంతా నేను చేస్తాను. ఇందుకొరకై నీకు కృతజ్ఞతలు. నీ కుమారుడు నా ప్రభు యేసుక్రీస్తు నామములో ఆమేన్. అదెంతగా నాకు దీనత్వము కలుగు చేసినదో. ద్వితీయోపదేశకాండము 32:11 ఆమేన్. ఆమేన్. ప్రభు నామకు స్తుతి కలుగును కాక. మన మధ్యనే ఆయన ఆత్మ పనిచేయుట మనమెంతగా ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉంటున్నాము.
As an eagle stirreth up her nest, fluttereth over her young, spreadeth abroad.
పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు.
That's not very much of a scripture reading.
లేఖనము ఎక్కువగా చదువుట అది కాదు, అయితే అది ప్రభు యొక్క మాట. అది ఎక్కడ చాలు. బహుశా దీని నుండి దేవుడు మనకు సందర్భ సారాంశము దయచేయను. రాబోతున్న 20-30 నిమిషాల్లో అది ప్రజలు మేల్కొన్నట్లుగాను ప్రభుని యేసును ఆలోచించినట్లుగాను చేయును. ఒక్కసారి మీకు తెలుసా, కొన్ని సంవత్సరాల క్రితము అబ్రహాం లింకన్ యొక్క జీవిత చరిత్రలో ఒక కథ నేను చదివాను. చెరసాల్లో ఒక మనిషి ఉన్నాడు. అతడు ఫెడరల్ ఫిర్యాదు క్రింద ఉన్నాడు. అతడు కాల్చివేయబడబోతున్నాడు. అతని యొక్క మంచి స్నేహితుడొకడు, అతడు ఒక అద్భుతకరమైన క్రైస్తవుడు, అతడు ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ యొద్దకు వెళ్లాడు. అతడు అన్నాడు, మిస్టర్ లింకన్ గారు, నీవు ఒక మంచి మనిషివని, నీవు క్రైస్తవుడు అని నాకు తెలుసు. ఈ ఫెడరల్ నేరారోపణ వలన ఈ మనిషిడు సైన్యం యొక్క చట్ట క్రమాలను అతిక్రమించాడు. అతడు నా యొక్క స్నేహితుడు, అది చేయాలని అతని యొక్క భావం కాదు. అది చేయటం వలన అతడు నేరస్తుడు. అది చేయాలని అతని ఆలోచన కాదు. అతని ప్రాణాన్ని కాపాడువాడు నీవు ఒక్కడవే. దయచేసి నీవు అతని ప్రాణమును కాపాడవా. మిస్టర్ లింకన్ యొక్క దయతో తన యొక్క ఈక కలము తీసుకుని కాగితానికి అడ్డంగా వ్రాశాడు. ఎందుకంటే ఆ సమయంలో తన కార్యాలయపు ముద్ర వేయుటకు తన యొక్క బల్ల యొద్ద అతడు లేడు. కాగితానికి అడ్డంగా దాని మీద నేను ఈ మనిషిని క్షమించితని అని వ్రాసి అతని పేరును అబ్రహాం లింకన్ అని వ్రాశాడు. ఇతని యొక్క ప్రశస్త స్నేహితుడు ఎంత త్వరగా పరిగెత్తాలో అంత త్వరగా చెరసాల యొద్దకు పరిగెత్తాడు. ఓ నా స్నేహితుడా, నీవు విడుదల పొందావు. నీవు విడుదల పొందావు. ఈ చిన్న కాగితం పైన ఇక్కడ ప్రెసిడెంట్ అధ్యక్షుని పేరు ఇదిగో, నీవు క్షమించబడ్డావు అని చెప్పాడు. నన్ను ఎగతాళి చేయవద్దు, ఎందుకంటే నేను మరణశిక్ష వేయబడ్డాను. చనిపోటానికి సంసిద్ధంగా ఉన్నాను. ఇక్కడ చిన్న కాగితపు ముక్కతో నన్ను ఎగతాళి చేయటకు వచ్చావు అని ఆ మనుషుడు అన్నాడు. అదే అబ్రహాం లింకన్ యొక్క క్షమాపణ కాగితమైతే అదంతా కూడా ముద్రతోనూ తదితరమైన వాటితో అలంకరించబడి ఉండును అని అన్నాడు. అతడు చెప్పాడు, అయ్యా, ఇది అధ్యక్షుని వారి పేరు, నీవు క్షమించబడ్డావు. ఆ మనుషుడు దానికి తన వీపు చూపాడు, దాన్ని వినలేదు. మరుసటి రోజు ఉదయం తెల్లవారినప్పుడు కాల్చే సిపాయిలు ఎదుట ఆ మనుషుడు కాల్చివేయబడ్డాడు. ఇక్కడ ఆ మనిషిని చంపవద్దు అని చెప్పబడుతున్న అధ్యక్షుడి యొద్ద నుండి వచ్చిన క్షమాపణ ఒక దినమున సంతకం చేయబడినది. తరువాత దినమున ఆ మనుషుడు కాల్చివేయబడ్డాడు. తరువాత వ్యాజ్యం ఫెడరల్ కోర్టులో వాదించబడినది. అమెరికా సంయుక్త రాష్ట్రం యొక్క ఫెడరల్ కోర్టు వ్యాజ్యమును వాదించినప్పుడు కోర్టు యొక్క తీర్మానము ఇదే, క్షమాపణను క్షమాపణగా స్వీకరించే వరకు అది క్షమాపణ కాదు. ఆ విధముగా దేవుని యొక్క వాక్యం ఉంటున్నది, నీవు స్వస్థతను స్వస్థతగా స్వీకరించితేనే అది నీకు స్వస్థత అవుతున్నది. నీవు క్షమాపణను క్షమాపణగా స్వీకరించితేనే అది నీకు క్షమాపణ అవుతున్నది. ప్రతి ఆశీర్వాదము దేవుడు వ్రాసినట్లుగానే నీవు స్వీకరించితేనే ఇక్కడున్న ప్రతి ఆశీర్వాదము నీదే అవుతున్నది. పక్షిరాజు తన గుడు రీపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కల మీద వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు దేవుడు ఆయన యొక్క వారసత్వాన్ని పక్షిరాజులతో పోల్చిండుట అనేక సార్లు నేను ఆలోచన చేశాను. దేవుడు ఆయనకు ఆయనే ఒక పక్షిరాజుగా పిలుచుకునుట నేను బైబిల్ గ్రంథంలో కనుగొన్నాను. ఆయన యెహోవా పక్షిరాజు, ఎలాగది ఆయన చేయగలడు? కనుక నేనొక ప్రకృతి వాదిని. నా యొక్క ప్రప్రథమ బైబిల్ గ్రంథము ప్రకృతి. ప్రకృతి ఎలాగూ పనిచేస్తుందో నీవు గమనించితే నీవు దేవుని కనుగొనగలవు. నీవు ఎక్కడ చూచినప్పటికీ నీవు దేవుని చూస్తావు. నీవు దేవుని హృదయమందు స్వీకరించి దాన్ని గమనించితే నీవు ఎక్కడి చూచినప్పటికీ నీవు దేవుని చూడగలవు. పునర్జన్మ మిగతా అది వారు మాట్లాడుతున్నప్పుడు అది బుద్ధిహీనత, అది కాలేదు. ఒక మొక్క చనిపోవుట మనం చూస్తున్నాము. భూమి లోపలికి వెళ్తున్నది, విత్తనము కుళ్ళిపోతుంది, మరలా అది బ్రతుకుతుంది. అది పునరుద్ధానము. క్రైస్తవమంతా పునరుద్ధానంపైనే ఆధారపడుతుంది. అది సత్యమని మనం చూడగలము. చూడగలము చనిపోవుట, పాతి పెట్టబడుట పునరుద్ధానము. ఎండాకాలము, చలికాలము, సృష్టి అంతా కూడా కలగలుపులై ఉన్నది. నా మొదటి బైబిల్ గ్రంథము, ఆ చెట్టు ఏ విధముగా చనిపోతవి, మొలక అంకురము పైకొచ్చును, ఏ విధముగా గాలి వీచును, అది తిరిగి వచ్చుట, ఏ విధముగా చిన్న పువ్వు చనిపోయి తిరిగి జీవించును, అలాంటి పలు విషయాలన్నీ ఒకచోట పునరుద్ధాన శక్తి ఉన్నదని నాకు తెలియపరిచినవి. చెట్టు నిరంతరముండు జీవును కలిగి ఉన్నది. మనము అమర్త్యమైన జీవును కలిగి ఉన్నాము. చెట్టు తన యొక్క అంతమునకు వచ్చును, మనకు కాదు. మనము అమర్త్యమైన జీవమును కలిగి ఉన్నాము. నేనిది చదువుతున్నప్పుడు పక్షిరాజును గుర్చి పఠనము చేయ ప్రారంభించాను. పక్షిరాజును గుర్చి ఏంటి? పక్షిరాజు ఒక వింతైన పక్షి అని నేను కనుగొన్నాను. ఉన్నటువంటి ఏ పక్షి అయినా ఎత్తుగా అది ఎగరగలదని, ప్రత్యేకముగా నిర్మాణము చేయబడిన పక్షి అది అని కనుగొన్నాను. అది దాని యొక్క గూడును ఎత్తైన స్థలములలో రాళ్లలో కట్టుకును. అది ఎంతో వింతైన పక్షి. ఇంకో విషయం, దాని యొక్క ఈకలు ఎంతో గట్టిగా ఉంటవి. జత శ్రావణముతో లేక పట్టుకారుతో నీవది లాగలేవు. గట్టిగా ఉండును. అది పెద్దది. పురాతన కాల పక్షి. అక్కడ ఉన్న వాటన్నిటిలో పెద్దది. అది ఎంతో విత్తైన పక్షి. అయితే ప్రత్యేకముగా నిర్మాణం చేయబడినది. ఎందుకనగా అది ఒక ప్రత్యేక పని చేయవలసి ఉన్నది కనుక. పక్షిరాజు అన్న మాటకు అర్థం ముక్కుతో చీల్చుట అని అర్థం. అది దాని ముక్కుతో పోషిస్తుంది. దేవుని యొక్క వాక్యమునకు అది ఎంతో అందమైన విషయం. నోటిలో నుండి నోటికి ఆహారము పెట్టుట. దేవుడు ఆయన బిడ్డలను పోషించుచున్నాడు. ఆ తర్వాత అది తన గూటిని ఎత్తైన స్థలంలో కట్టుకును. ఒక ఉద్దేశము కొరకు అది అలాగు చేస్తుంది. పక్షిరాజు బలమైన శక్తివంతమైన రెక్కలు కలిగి ఉండును. అది దాని యొక్క విమోచన కొరకు. మరి ఒకటి పక్షిరాజు చేస్తున్నది, అది వింతైన విషయం. అది తన యవ్వనాన్ని నూతనపరుచుకుంటున్నది. పక్షిరాజు చాలా కాలం తర్వాత అలా తిరిగిపోయి తిరిగి తనకు తానే యవ్వన పక్షిరాజు అవుతుంది. దాని యవ్వనము నూతన పరుస్తుంది. అది సంఘానికి, దేవుని ప్రజలకు మరి ఒక పోలిక. మనమంతా కృంగిపోయి ఒక విధముగా పాతబడిపోతాము, మగ్గిపోయినట్లుగా అవుతాము. అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ వచ్చి మరలా మనలను నూతనపరచును. దేవుడు అనుభవాలతో నూతనపరచును. ఆయన సంఘం యొక్క యవ్వనాన్ని నూతనపరచుచు నూతన అనుభవం వారికి దయచేయును. అది పక్షిరాజు యొక్క పోలిక. కొన్ని సంవత్సరాల క్రితము నేను ఎంతగానో వాటిని నడిపించేవాడను. పశుల పాలనా క్షేత్రం నడిపించేవాడను. మేము అక్కడ కలరాడోలో ట్రబుల్సమ్ నది యొద్ద ఉంటున్నాము. హెయిర్ఫోర్డ్ సంస్థ వారు అక్కడున్న ఎరాఫహో పచ్చిక బయలులో పర్వతాల చుట్టూరా ఉండు మొదలగు వాటిలో పశువులను మేపుచుండేవారు. మేము అక్కడికి పశువులను తోలుకుని వెళ్ళుచుండేవారము. తర్వాత ఆకురాలు కాలంలో మరలా మేము వాటిని వేటాడవలసి ఉండవలసిన్నది. వాటిని నేషనల్ ఫారెస్ట్ జాతీయ అడవిలో పెడతాము. తర్వాత శీతాకాలమంతా పోషణ చేయటానికి క్రింద ఎండిన గడ్డి పెడతాము, పెంచుతాము. ప్రతి ఒక్క సంవత్సరం నేను అక్కడికి వెళ్తాను. ఇంకా నేను చేస్తూనే ఉంటాను. పట్టణంలో ఉన్న వారందరూ అక్కడికి వచ్చి అక్కడ ఏడాది జింక పిల్లలు, చిన్న ఆవులను, ముసలవై చెదిరిపోయిన కనుజులను కాలుస్తారు. అక్కడ క్రింద అక్కడ నా స్నేహితులతో ఒకరితో వెడతాను. ఎందుకు మేము వెనుక వెళ్తామనగా, మేము ఎందుకు వెనుక వెళ్తామనగా, నీవు ఎక్కడికి వెళ్లలేవు ఆ ఎత్తుకు వెళ్తాం. మకాం అవతలకు వెళ్తాం. అతడు తూర్పు లేక పశ్చిమ కొనకు ఒక దానికి వెళ్తాడు. నేను మరొక దాని కొరకు వెళ్తాను. మేము ఒకరినొకరము కలవము. కలవక మునుపు అనేక రాత్రులు పడుతుంది. ఒక సంవత్సరాన్ని నేనెన్నడూ మర్చిపోలేను. అది మంచు కురవలేదు. ఆ ఋతు వచ్చినప్పుడు అది అక్టోబర్ అంతా పడుతుంది. అది పర్వతాలపైన మంచు కురిచినట్లయితే బహుశా అక్టోబర్ లో అది నిజంగా మంచి మధ్యాహ్న వేళ అవుతుందేమో. మరొక గంటలో మంచు కురవచ్చునేమో. తర్వాత వర్షం ఆగిపోతుంది. తర్వాత సూర్యుడు కనబడతాడు. అలాగ వాతావరణం మారుతూ ఉంటుంది. అయితే మంచు పడితే అది కనుజు, జింక, పరుగులు తీస్తుంది. ఆ పెద్దవి ఎత్తైన వాటిలో ఉంటవి. లోయల్లోకి పరుగులు తీస్తవి. నాగరికత శబ్దానికి దూరంగా ఉంటవి. సహజంగా అక్కడే నీవు సముదాయాన్ని పొందుకుంటావు. ఈ సంవత్సరం ఇంకా మంచు పడలేదు. నేను ఎత్తులో ఉన్నాను. నా వెనుక ఎన్నో మైళ్ల దూరంలో నా గుర్రాన్ని వదిలాను. అది కట్టివేయబడింది. నాకు చాలా స్థలం ఉండటానికి, అంతా ఎండుగడ్డి అది తింటానికై ఉంచాను. నేరుగా అక్కడికి పైకి చూచుకుంటూ చెట్ల దారిన వెళ్లిపోయాను. ఆ మధ్యాహ్న వేళ పర్వతాలకు అడ్డంగా ఉడ్చివేసినట్లుగా ఉరుములు ఉరుముతూ మెరుపులతో తుఫాను వచ్చినది. నేను చెట్టు వెనక్కి వెళ్లాను. తుఫాను ఆగిపోయే వరకు చెట్టు వెనకాల నిలబడి ఆ మారు క్రింద జారాను. అక్కడ గాలి ధ్వని వీస్తుంది. తుఫాను తగు వరకు లేచి ఉంటూ దూలపు ముద్దు వెనుక నిలబడ్డాను. తుఫాను వచ్చే వరకు అక్కడ నిలబడి ఆలోచన చేస్తూ ఉన్నాను. నా తుపాకీ చెట్టుకు ఆనిచి ఉంచాను. తర్వాత తుఫాను ఆగిపోయిన తర్వాత దేవుడు ఎంతటి ఆశ్చర్యకరుడా అని ఆలోచన చేస్తున్నాను. తుఫాను ఆగిపోతున్నప్పుడు చల్లని గాలి వచ్చింది. ఆ పచ్చని పచ్చిక మీద ఉన్న నీటిని అది గడ్డ కట్టింప చేసినది. మంచుగడ్డలు వ్రిలాడుతూ ఉన్నట్లుగా. తర్వాత సూర్యుడు కనిపించాడు. అక్కడ దూరాన పశ్చిమ దిశన పర్వత పగులలో నుండి దేవుని కనును చూచినట్లుగా సూర్యుడు తొంగి చుట్టము నేను చూశాను. ప్రతి చోట దేవుడు ఉంటాడు తెలుసా? ఆయన కొరకు నీవు ఎదురు చూచినట్లయితే ఏ విధంగానైనా నీవు ఆయన్ను నీవు చూడగలుగుతావు. ఆయన అక్కడే ఉన్నాడు. నీవు ఆయన చూడవలసి ఉన్నది. ఆయన ఇక్కడే ఉంటాడు, ఇప్పుడే ఆయన ఇక్కడే ఉన్నాడు. నీవు ఆయన కొరకై చూచినట్లయితే నీవు ఆయన చూస్తావు. అడి తర్వాత నేను అక్కడ నిలబడి ఉన్నప్పుడు ఆ సూర్యాస్త సమయాన్ని నేను గమనించాను. నేను నా చేతులు పైకెత్తి, ఓ ఘనమైన యెహోవా దేవా, నీ యొక్క నేత్రాలు భూమి అంతటా సంచారం చేయుచున్నవి అని నేను అన్నాను. వెంటనే నేను ఎద్దు కనుజు కూతను నేను విన్నాను. అతడు అది తుఫానులో ఆ మందలో నుండి చెదిరిపోయినది. అది ఆ విధమైన సున్నితమైన శబ్దం చేసినది. ఇక్కడే మరి ఒక స్థలంలో నుండి జంతువుల మంద జవాబిచ్చుట నేను విన్నాను. అక్కడ పర్వతానికి ప్రక్కగా బూడిద రంగు ముసలి తొడేలు అరుపు అరిచినది. అక్కడ దిగులో నుండి దాని జతగాడు జవాబిచ్చినది. లోయలోకి ఆ వైపు తిరిగి నేను చూశాను. ఒక పర్వతములో నుండి ఆ కనుమల నడమ అక్కడ ఇంద్రధనస్సు ఏర్పడినది. నేను అన్ని వైపులా చూశాను. అక్కడ దేవుడున్నాడు. మా అమ్మ సగం ఇండియా వాసి. ఆమె వెనుకబడిన వారి నుండి ఆమె వచ్చినది, అనగా చెరోకి ఇండియా వాసి. ఆమె తల్లి పింఛను పొందుకున్నది. నా మార్పు నా నుండి వచ్చినది కాదు. నేను ప్రేమించు అడవులు బయట స్థలాలు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ పెద్దదైన తోడేలు అరవడం నేను విన్నాను. దాని జతగాడు దానికి జవాబిచ్చినది. నా చెక్కిల నుండి కన్నీరు కారినవి. ఆ మగ కనుజు దాని మంద కొరకు అక్కడ కేక వేయడం విన్నాను. అదే జవాబిచ్చినది. ఇంద్రధనస్సు వైపు చూచాను. ఆ దేవుడు ఉన్నాడు మరలా అని నేను అన్నాను. ఆయన అల్ఫా ఒమేగా. ఇంద్రధనస్సులోని రంగులు నిబంధన ఆయనే. నీవు ఆయన కొరకై చూచినట్టయితే దేవుడు ప్రతి ఒక్క చోట ఉన్నాడు. నేనెంతో ఆనందంగా ఉన్నాను. అలా నా చేతులు పరిగెత్తాను. నా చెక్కిలపై నుండి కన్నీళ్లు కారినవి. ఆ చుట్టూరా నేను పరిగెత్తాను. నేను పరిగెత్తాను. నాకు మంచి సమయం దొరికినది. 30 మైళ్ల దూరంలో ఎవరూ లేరు. గొంతెత్తి కేకలు పెడుతూ పైకి కిందకు ఎగురుతూ ఉన్నాను. నిజంగా చెప్తున్నాను, ఒకరిని గమనిస్తే పిచ్చాసుపత్రిలో నుండి బయటికి వచ్చిన ఒకరు అక్కడ ఉన్నాడని వారు తలంచేవారు. అయితే నేను లెక్క చేయలేదు. నేను మంచి సమయం అనుభవిస్తున్నాను. నా దేవుడైన ప్రభువును నేను ఆరాధన చేస్తుంటిని. ఎవరే తలంచినప్పటికీ అది నాకెటువంటి వ్యత్యాసాన్ని ఇవ్వదు. నేను ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ నేను మంచి సమయాన్ని కలిగి ఉన్నాను. నేను లిపు చేశాను ఆ తేలు ఆ యొక్క తోడేలు శబ్దాన్ని వినడానికి. అది వెనుకకు నిలచాను, తిరిగి అరచాను, తిరిగి చెట్టుకు మరలా తిరిగాను. ఒక దాని విషయము నేను తన్మయనైపోయాను. అక్కడ ఒక చిన్న పైన్ ఉడత ఉన్నది. ఇక్కడ ఓక్లహోమాలో ఉన్న మీకు అది తెలుసో లేదో నాకు తెలియదు. కొద్దిగా చిన్న శబ్దం చేస్తూ అంత పొడవు అది ఉంటున్నది. అది అడవిలో నీలి రంగు పోలీస్ అవుతున్నది. అది ఎంతో శబ్దం చేస్తుంటది. దాని మాదిరిగా ఇంకొకటి చేయదు. అది మొద్దు మీద ఎగిరి దూకి ఎంత పెద్దగా అరుపులు అరవలను అంతగా అరుస్తుంది. నేననుకున్నాను, నిన్ను తన్మయం చేయని అవసరం లేదు. నేను ప్రభువును ఆరాధన చేస్తున్నాను. నీవు అలాగూ చేయకూడదు. ఇది గమనించు. తిరిగి 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 మరలా తిరిగి ఎంత భారంగా వెళ్లాలో అంత భారంగా వెళ్లాను. నేనన్నాను, అది ఆశ్చర్యం కాదా? నీ సృష్టికర్త నా దేవుడు. ఇక్కడ మేము తిరిగి వెళ్తాము. చుట్టూ తిరిగి తిరిగి మరలా అలాగూ తిరిగాను. ఆ చిన్నది మరలా ప్రక్కకు ఊపుతూ అరస్తూ గాలి ధ్వనిలో క్రిందకు చూస్తూ ఉండుట నేను గమనించాను. నేను దాన్ని ప్రేరేపణ చేస్తున్నట్లుగా అది లేదు. ఏదో ఒకటి దాన్ని ప్రేరేపణ చేస్తున్నది. ఓహో అని అనుకున్నాను. నేను తమాషా చేస్తున్నానని అనుకోవద్దు, ఎందుకంటే నాకు నేను తమాషగా ఉండను. ఇంకా ఆయన నన్ను ఆశ్రయించుచున్నాడని నాకు తెలుసు. తద్వారా నీవు కూడా నాతో కలడేకై అని నేను అనుకున్నాను. కనుక నేను అలా చూడటానికి తటస్థించినది. తుఫాను ఆ పెద్ద పక్షిరాజును బలంగా నెడుతున్నది. అది బలవంతంగా క్రిందకు నెట్టినది. అది క్రిందనే ఉన్నది, బహుశా తింటున్నది. అది దాని పైన తుఫానుకు పైగా లాభం పొందలేకపోతున్నది. కాబట్టి అది పొదలోకి అతను నెట్టివేసినది. అక్కడే ఇక్కడ ఈ పొదలో క్రింద ఉండిపోయినది. అదే చిన్న ఉడతను ఒక్కిరి బిక్కిరి చేస్తున్నది. అది దీన్ని నిదానంగా గమనిస్తూ ఉన్నది. అలా కిచకిచా 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 అంటున్నది. పక్షిరాజును ముక్కలుగా అదేదో చేస్తున్నట్లుగా కిచకిచమంటున్నది. సరే, ముక్కలుగా చేయటకు అదేదో అంతగా తగినది కాదు. కాబట్టి ఆ చెట్టు మొద్దు మీద అది నిలబడి తన చిన్న తొక్క అలాగూ పైకి ముడిచి కిచకిచా 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 అని అరుస్తుంది. ఓ, ఆందోళన చెందకు, అతను నీకు హాని చేయడు అని నేను ఆలోచించేశాను. ఆ పెద్ద పక్షిరాజు అలాగే కొమ్మ మీదకి దూకినది. నేను ఆలోచించేశాను, ఓ దేవా, ఆ తోడేలు కూతలో అక్కడ నీవున్నావు, అక్కడ నీవున్నావు, ఇక్కడ నీవున్నావు, తోడేలు అరుపులో నీవున్నావు, అక్కడ నీవున్నావు, సూర్యాస్తమయంలో నీవున్నావు, అక్కడ నీవున్నావు, ఇంద్రధనస్సులో నీవున్నావు. నా ఎదురుగా పక్షిరాజును నీవెందుకు ఉంచున్నావు? ఏంటి అక్కడ పక్షిరాజు ఏం చేస్తున్నది? ఆ పక్షిరాజులో నేను నిన్ను చూడలేకపోతున్నాను. నేను ఆ పక్షిరాజును కనిపెట్టాను. నేననుకున్నాను, దాన్ని చూడు. అతని యొక్క పెద్ద బూడిద రంగు కళ్ళు ఆ పైన్ ఉడతను అతను అంతగా గమనించట్లేదు. అతడు నన్ను గమనిస్తున్నాడు. ఆ పెద్ద కళ్ళు నన్ను కనిపెట్టుట నేను గమనిస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను ఆలోచించేశాను. అతని గుచ్చి ఒక ప్రత్యేకత ఉన్నది, అందుకే అది భయపడలేదు. అది భయపడునేమో, నేను ప్రయత్నం చేసి చూస్తాను అని నేను అనుకున్నాను. నేను అన్నాడు, ఏయ్ కురవడా, నేను నిన్ను పేల్చివేయగలను, తెలుసా, ఇది నా తుపాకీ, నిన్ను కాల్చివేస్తాను అని నేను అన్నాను. అది అలాగు నా వైపు చూచినది, రెక్కలు కదించడం నేను గమనించాను. నేను చెప్పాను, ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను, అదీ కారణం నీవు భయపడవు. ఎందుచేతనగా, దేవుడు నీకు రెండు రెక్కలు ఇచ్చాడు కనుక మంచి మన్ననా నీవెరుగుదు. ఆ తుపాకీ నా చేతులకి తీసుకునక ముందే అక్కడ ఆ చెట్టు పైన నీ ఉంటావు అని నేనన్నాను. అపాయం నుండి తప్పించుకోటానికి దేవుడు నీకిచ్చిన రెక్కల మీద నీవు ఆధారపడినట్లయితే, విషయాల నుండి పారిపోవటకు, అందులో ఉండి బయటకు వచ్చటకు, దేవుడు నీకు అనుగ్రహించిన ఆత్మతో, మన మధ్యన పరిశుద్ధాత్మతో సంఘము ఎంతగా ఉండవలసి ఉన్నదో కదా. నేనతని గమనించాను. అతను ఏ విధంగా తన రెక్కల భావనను అనుభవించినది నేను గమనించాను. ఒకసారి ఒకరు నాతో అన్నారు, సహోదర బెనహేమ్, నీవు తప్పు చేస్తావని నువ్వు భయపడవా అని. లేదండి, నా చుట్టూ ఒకరున్నారని నేను భావించేంత కాలము లేదండి, అది సరిపోతుంది. అదే సరే, ఆయన అక్కడ ఉన్నంత కాలము అది చేయొచ్చున్నది ఆయన. చాలాసేపు నేను పక్షిరాజును కనిపెట్టాను. నేను అతను ఎక్కువగా ఇష్టపడ్డానని, నేను అతనికి హాని చేయనని అతడు అర్థం చేసుకున్నాడు. కాబట్టి నన్ను గూర్చి అతడు భయపడలేదు. అయితే అతడు ఆ విధముగా కక్కేసినట్లుగా కిచకిచ 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 అని అరుస్తున్నాడు. దానివల్ల అతడు అలసిపోయి రెండు సార్లు తన రెక్కలు విదిలించి పెద్ద గంతు వేశాడు. ఆ తర్వాత ఎందుకు అతడు అలాగూ కేకలు వేస్తూ విరుచుకు పడ్డాడని నేను గ్రహించాను. ఆ పెద్ద పక్షిరాజు అసలు రెక్కలు ఆడించలేదు. తన రెక్కలు ఎలాగూ పెట్టవలెనో అది ఎరిగినట్లుగానే ఉన్నది. గాలి వచ్చి వీచినప్పుడెల్లా అది పైకి ఎగురును, లోపలకు గాలి వస్తుంది, అది పైకి ఎగిరిపోతుంది. నేను అక్కడే నిలబడిపోయి చిన్న బుడత అయ్యే వరకు నేను గమనించాను. నేనన్నాను, ఓ దేవా, అది అదే అరచి అరచి పోవటం వలన అది అలసిపోయినది. ఒక సంఘము నుండి ఒక సంఘమునకు అది పరుగులు తీయట కాదు, అందులో చేరుట కాదు. ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి పైన నీ రెక్కలు ఎలాగ ఉంచవలనో అది అదే అవుతుంది. ఆయన ఎగురుకుంటూ వచ్చి అలా పైకి ఎగురుతూ పైకి 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 వెళ్లిపోవును. అద్భుత కార్యాల దినములు గతించిపోయినవి అను అరుపుల నుండి వెళ్లిపోవును. అటువంటి దైవిక స్వస్థత లేదు అను చెప్పు వాటి నుండి వెళ్లిపోవును. అలాగ పైకి ఎగిరిపోవును, దానికి పైగా ఎగిరిపోవును. పరిశుద్ధాత్మ లోపల నడిపించును, వినబడినటువంటి పైన దూరమునకు వెళ్లిపోవును. ఓ దేవుడు పక్షిరాజును నిర్మించాడు. రాబందు పక్షిరాజును వెంబడించుటకు ప్రయత్నం చేసినట్లయితే అది ఆకాశములో ఏ భాగానికి ఆ భాగాన విడదీసుకొను. ఒక కాకి అతని వెంబడించుకు ప్రయత్నించును, దాని ఈకలు ఓడగొట్టుకొను. అది ప్రత్యేకముగా వ్యత్యాసకనుగా చేయబడిన పక్షేది. దేవుడు ఆ పక్షిరాజులను ఆయన యొక్క ప్రవక్తలుగా పొలుచున్నాడు. ఎంతో దూరాన చూడగలిగిన స్థావరాలను ప్రవక్త ఎక్కుతాడు. అతన్ని పైకి అక్కడకు తీసుకుని వెళ్లగలిగిన శక్తి గల రెక్కలు ఒక పక్షిరాజు కలిగి ఉన్నట్లయితే అతని కన్నులు అతని రెక్కలతో పోల్చబడవు. అక్కడకు అతడు ఎక్కినట్లయితే గుడ్డివాడైపోతాడు. ఆ హేతు చేతనే రాబందు ఒక పక్షిరాజు అగుటకు ప్రయత్నం చేస్తే అతని ఎత్తైన స్థలంలోకి వెళ్లినప్పుడు అతడు చూడలేడు. పైకి ఎక్కి వెళ్ళటం వలన అతనికేమీ ప్రయోజనం ఉండదు. గమనిస్తున్నారా, ప్రత్యేకంగా నిర్మితమైన పక్షి. క్రైస్తవుడు ప్రత్యేకంగా తయారు చేయబడిన వ్యక్తి. అది ఖచ్చితంగా నిజమే. అక్కడ అదంతా ఉన్నదని ఒకటి నీకు చెప్పితేనే తప్ప ఆలయానికి వెళ్ళుట అవసరం లేదు. చూశారా, ఒక ప్రత్యేకమైనది దేవుడు నీకు చేయును. నీవు చూడలేనంత ఎత్తుగా పక్షిరాజు వెళ్లగలడు. ఏలాంటి చిన్న వస్తువునైనా అతడు చూడగలడు. అతని కన్ను ఎంతో పెద్దది. కొంచెం కాలం క్రితము, 3-4 సంవత్సరాల క్రితము, సిన్సినటి లోని జంతు ప్రదర్శనశాల యొద్ద నేను నా చిన్న బిడ్డ నడుస్తూ ఉన్నాము. నేను అక్కడ ఒక శనివారం మధ్యాహ్న వేళ మైన వాటిని వారికి చూయిస్తూ ఉన్నాను. చిన్న శారా, నేను అక్కడ నడుస్తూ ఉన్నాము. అప్పుడు చాలా చిన్న అమ్మాయి, సుమారు 3 సంవత్సరాలు. మేము చుట్టూ తిరుగుతూ ఉన్నాము. ఒక పెద్ద పక్షిరాజు బోనులో పెట్టబడి ఉన్నది. జంతువుల బోనులో ఉంచబడి ఉన్నట్టును నేను ఎప్పుడూ ఇష్టపడను. నాకు తెలియదు, మీ యొక్క చిలుకలను మొదలైన వాటిని ఏదైనా బోనులో ఉంచుటకు నేను ఇష్టపడను. ఎక్కడైతే స్వాతంత్ర్యం ఉండదో అటువంటి మతములలో బంధించబడి ఉండుట నాకు తెలియను. స్వతంత్రంగా ఉండుటకు నాకు తెలియను. తర్వాత మంచి రెక్కలు మంచి ఈకలు రావడానికి కానిది పక్షికి నీవు విటమిన్లని ఇచ్చి తర్వాత అతని బోన్లో ఉంచినట్లు అతనికి అది ఏమీ మేలు చేస్తుంది? సెమినరీలకు మరి ఇతరమైన వాటికి బోధకులను పంపి వారిని విద్యావంతులుగా చేసి అద్భుత కార్యములు జరుగు దినములు గతించిపోయినవి. ఆహా, అలాంటిదేమీ లేదు అని చెప్పే వారిని బంధకాణాలు ఉంచితే అందువల్ల ఏమి ప్రయోజనము? వారిని విద్యావంతులకు చేయటం వల్ల ఏమి ప్రయోజనము? సహోదరుడా, నీవు ఎక్కడైతే ఎగిరి పరిశ్రమ చేయగలవో అలాంటి స్వాతంత్ర్యము గలది ఒకటి నాకు ఇష్టం. నేను ఈ పేద పక్షిరాజును గమనించాను. వారు అతన్ని పట్టుకుని బోన్లో పెట్టారు. నేను చూచినటువంటి విషాదకరమైన విషయం అదే అని నేను అనుకున్నాను. ఆ పెద్దది అక్కడ నేలపైన పండుకుని ఉన్నది. నేను లేచినప్పుడు అతని పెద్ద రెక్కలు చూచాను. అతని తలపైన మెడ చుట్టూ రెక్కల చివర ఈకలన్నీ ఊడిపోయిన్నవి. అతన్ని నేను చూశాను. బోనులో అడ్డంగా అతను ప్రాకుతున్నాడు. ఆ విధంగా బోనుకు అడ్డంగా వెనుకకు అతను చూస్తున్నాడు. ఇటు వస్తున్నాడు. తన తలలో రెక్కలతో ఆ బోనును కడుతున్నాడు. రెక్కలు జారిస్తున్నాడు. ఈకలు ఎగురుతున్నవి. వెనుకకు వాలుతున్నాడు. అతను మరలా లేచుతున్నాడు. ఈ ప్రక్కకు అతను వచ్చాడు. పైకి చూశాడు. ఎంత త్వరగా పరుగులు తీవలను అంత త్వరగా పరుగులు తీస్తూ దాన్ని తలకొట్టుకుంటాడు. తలకొట్టుకుంటున్నాడు. అతడు అక్కడే పండుకొని దాని యొక్క పెద్ద కళ్ళతో గుండ్రంగా తిప్పుతూ పైకి చూస్తున్నాడు. ఓ, మానవుడు చూచినట్టు విషాదకరమైన ఒకటి అది అవుతున్నది అని నేను ఆలోచించేశాను. అతడు ఆకాశ పక్షి. ఆకాశ వీధుల్లో ఎగురటకు అతడు జన్మెత్తాడు. ఇక్కడ మానవుని కుయుక్తి యుక్తుల వలన అతడు బోనులో పెట్టబడ్డాడు. అతడు ఆకాశ పక్షి. నేలని గుర్చి అది ఏమి ఎరుగడు. ఆకాశంలో అతని నివాసం ఉండవలసి వచ్చెను. అక్కడే పండుకుని వాస్తవంగా అతడు ఎక్కడ ఉండవలను ఎక్కడైతే తన హృదయం ఆశిస్తున్నదో అక్కడ పైకి చూస్తూ ఉన్నాడు. అయితే అతనికి దానికి మధ్యలో అడ్డు గడియల ఉన్నవి. ఎక్కడైతే వారు విడుదల పొందరువో అట్టి స్థలాల్లోనూ దైవిక స్వస్థతను నమ్మని వాటియందును సంఘ శాఖలయందును దేవుని తన స్వరూపమందు చేయబడిన మానవ జాతిని చూచిన ఒక నాటి కాలం కాలం అది విషాదకరమైన సమయమని నేను ఆ కాలాన్ని తలస్తున్నాను. వారు పరలోకం నుండి పుట్టిన వారు. వారిలో దేవుడు పంపిన ఆత్మ ఉన్నది. అయితే వారిని కట్టివేయడం కాబట్టి వారు బయటకు పోకున్నట్లుగా చూశారా? నీచమైన వస్త్రాలు ధరించుకుని పురుషులు స్త్రీలు వీధుల్లోనూ కొట్లల్లోనూ నడవడం బోనుల్లో పెట్టబడ్డారు. ఎక్కడైతే వారు దేవుని కుమారులు కుమార్తెలై ఉండి ఎక్కడైతే వారు స్వతంత్రులుగా ఉండవలసినదో వారి తలలను వారు పగలగొట్టుకుంటున్నారు. దాన్ని ఉచితంగా పొందుటకై ప్రయత్నిస్తూ ఖచ్చితంగా ఒకదాన్ని కొడుతున్నారు. ఓ దేవా, నాకు బలమున్నట్లయితే లేక అధికారం ఉన్నట్లయితే ఆ పెద్ద పక్షిరాజును కొని అది ఎక్కడికి వెళ్తుందో అక్కడకు వెళ్లనిస్తాను. అతనిని బోన్లో ఉంచుట అన్నది భయంకరమైన విషయం. అయితే దేవుని కుమారులను తీసుకుని వారు ఎక్కడైతే వారిని ఎక్కడగా బందీలుగా చేయుట ఉన్నారో అది ఎంతో ఘోరమైన విషయం. నిజంగా వారి యొక్క ఆత్మ బయటికి వచ్చి ఒకటి చేయాలని ఆశిస్తున్నది. అతను తవకరంటారు, దైవిక స్వస్థత అనున్నది లేదు, పరిశుద్ధాత్మ శక్తి అనేది లేదు, ఇది అనేది లేదు అని అంటారు. వారిని పంజరములో లేక బోనులో పెట్టడం. సహోదరుడా, స్వతంత్రత ఉన్నదని నన్ను చెప్పనివ్వు. ఒకసారి ఒక మనుషుడు ఒక ముసలి కాకిని పట్టుకుని దాన్ని కట్టివేశాడు. ఎందుకంటే అది జొన్న పొలంలో ఉన్నది కాబట్టి. పక్షులన్నీ పైకి ఎగురుతూ, జానీ కాకి వచ్చేసాయి, దక్షిణాదికి వెళ్దాం, దక్షిణాదికి మనం వెళ్దాము, శీతాకాలం వచ్చినది అని అరుస్తూ ఉన్నవి. అది ఎంతో బహిరపడిపోయినది, నడవలేకపోతున్నది. ఒకనొక రోజు ఒక మంచి మనిషి ఆ దారిని వస్తున్నప్పుడు, అయ్యో బలహీనమైన ముసలి కాకి అని అన్నాడు. వెంటనే దాన్ని విడుదల చేశాడు. అతను అలాగు చేసినప్పుడు మిగతా కకులని వచ్చి, జానీ కాకి రా, దక్షిణ దిక్కుకు వెళ్దాం అని అరుస్తూ ఉన్నవి. అయితే ఎంతో కాలంగా కట్టివేయబడి ఉండడు చేత ఎంతవరకు కనగా చుట్టూ తిరగలిగినంతగా నేను దాన్ని చేయలేను, నేను దాన్ని చేయలేను అది చెప్పినది. అతడు విడుదల పొందాడని దానికి తెలియదు. ఆ విధముగా ఉన్నాడు మనుషుడు ఈనాడు. సహోదరుడా, యేసుక్రీస్తుని స్వతంత్రుడిగా చేశాడని నీకు తెలియదు. అందులోండి బయటకు వచ్చదము కాక, ఒక చోటకు వెళ్ళదము కాక. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. కరువుతో చనిపోవద్దు సుమా. ఆకాశమంతటి కూడా దేవుడు పెంతికొస్తూ ఆశీర్వాదాలను, ఆయన మంచి ఆశీర్వాద వనరులను కలిగున్నాడు. హెచ్చయించు వాని రానిమ్ము, అతడు వచ్చి జీవ జలమును ఉచితముగా త్రాగనిమ్ము. పక్షిరాజు తన యొక్క గూడును బండల్లో ఎత్తైన స్థలమున కట్టును. అతడు సంఘము వలె వెలుగును ప్రకాశించు కొండ మీద ఉన్నటువంటి సంఘముగా యేసు క్రీస్తు సంఘము ఉండును. అది ఎత్తైన స్థలములు ఉన్నది. అది మహోన్నతమైన అభిమతములు కలిగి ఉన్నది. అది ఉన్నతమైన పరిశీలనలు లేదా ఆశయాలను కలిగి ఉండవలసి ఉన్నది. అది ఉన్నతమైన ఎదురుచూపులు కలిగి ఉండవలసినది. ఎందువలనగా దేవుడు ఒకటి చేయటి కొరకు మనం ఎదురు చూచుచున్నాము కనుక నేను ఎక్కడికి వెళ్లిపోతాను, నేను ప్రార్థన వరుసలో చేరినట్లయితే పర్వాలేదు, సరే నేను బాగుపడతానని ఆయన నాతో చెప్పినట్లయితే, ప్రభువు నాకది తెలియపరిచినట్లయితే, అది చెప్తూ ఇక్కడ నీవు వచ్చినట్లయితే, ఓ అటువంటి ఎదురు చూపులు చూడవద్దు. అయితే ఆయన చేయనట్లయితే నేనేది పొందుకోలేను అంత. నీ యొక్క ఎదురు చూపులు మరిన్ని కాదు. ఈ మధ్యాహ్నానికి ఆలయానికి రమ్ము. నీవు వ్యాధిగ్రస్తు అయినట్లయితే నేను క్షేమముగా ఇంటికి వెళ్తానని ఎదురు చూస్తున్నాను. అది జరిగే వరకు నేను వదిలిపెట్టను అని చెప్పుము. నీవు పరిశుద్ధాత్మ పొందకపోయినట్లయితే నేను ఇక్కడే ఉండిపోయి ఈ స్థలములో మురిగిపోతాను, లేదా పరిశుద్ధాత్మను పొందుకుంటాను. పరిశుద్ధాత్మ గల ప్రజల మధ్యకు నేను ఇక్కడికి వచ్చాను. పరిశుద్ధాత్మ ఎక్కడున్నదో ఇక్కడికి వచ్చాను. నే దాన్ని పొందు వరకు ఇక్కడే ఉంటాను. జొన్నపురంలో పెద్దవాడైన బడ్డీ రాబర్టన్ వంగినట్లు కలిగి చేరినట్లుగా అతని వలె ఉండు. అతనన్నాడు, ప్రభువా, పరిశుద్ధాత్మ నీవు నాకు ఇవ్వకపోతే నీవు భూమిపైకి వచ్చినప్పుడు, నీవు తిరిగి భూమిపైకి వచ్చినప్పుడు ఇక్కడనే బడ్డి రాబర్టన్ ఎముకల కుప్ప పడియుండుట నీవు చూస్తావు అని అన్నాడు. అది చేయుట అలాగే అవుతున్నది, అది ఖచ్చితం. మనము దాన్ని చాలా తొందరపాటుతో తీసుకుంటాము. ఒకప్పుడు ఒక మనుష్యుడు దేవుని వెతకడానికి ప్రయత్నం చేశాడు. ప్రతిసారి కూడా నేను రక్షించబడతని అని చెప్తున్నాడు. దయ్యం చెప్తుంది, లేదు నీవు రక్షించబడలేదు అని చెప్తున్నది. ఒకరోజు అతడు ఒక గది కొయ్య దిగ్గొట్టాడు. సతనా, ఇప్పటి నుండి నేను ఈ కొయ్యకు గురిని ఉంచుచున్నాను. ఈ స్థలము ఇక్కడనే దేవుడు కోరినవన్నీ నెరవేర్చు స్థలము ఇది అని అతడు చెప్పాడు. సతనా, ప్రతి ఒక్క అనుమానమును నేను పెట్టబోచున్నాను. అది నీవు చెప్పుచూ నీ స్థలం ప్రక్కనే, నీవు కూర్చున్న ప్రక్కనే ఈ మధ్యాహ్నం నీ కర్రను దిగగొట్టు. ఈ మధ్యాహ్న వేళలో నేను ఆయనతో ఎగిరిపోబోతున్నాను. నేను చేయగలిగిన చేయగలని ఆయన ఏమని చెప్పానో ఖచ్చితంగా నేనది అంగీకరించని ఉంటున్నాను అని చెప్పు. నీవది నమ్మినట్లయితే ఈ పెద్దదైన పక్షిరాజు తన యొక్క గూటిని కట్టుటకు సంసిద్ధపడినప్పుడు ఎత్తైన స్థలములో బండల యొద్దకు అది వెళ్తుంది. తన గూటిని ఎత్తైన దానిపై కట్టుకుంటుంది. తన చిన్న పిల్లలను భద్రపరచుకోవటానికి అది ఆశపడుతుంది. ఆ విధంగా దేవుడు చేస్తాడు. ఆయన నిన్ను పైకి ఎత్తుటకు ఎంత నీవు అనుమతిచ్చినట్లయితే ఆ స్థలములోనికి ఆయన ఆ సంఘమును పైకెత్తును. భూమి యొక్క గ్రద్దలుండు స్థలమునకు పైగా ఆ స్థలములో ఆయన నిన్ను ఉంచును. నిజం, ఆయన చేయును. కోడి పిల్లకు అది ఎంత ఇంకా వ్యత్యాసకరమైనది అవుతుంది. కోడి కూడా ఒక పక్షి అయితే అది తన యొక్క గూటిని ఎక్కడైతే గుంటలో పాములు అడవి పిల్లులు ఉండునో అక్కడ దాని యొక్క గూటిని నిర్మించుకుంటుంది. ఇంకా ఎక్కడైనా తన పిల్లలను తెచ్చిపెట్టడానికి చేస్తున్నది. పరలోక విషయాలు అతనికి ఏమీ తెలియవు. ఆయనను అతడు పక్షే, బహుశా సంఘశాఖ సహోదరుడు కావచ్చును. అయితే అతడు నేలపైనే ఉంటాడు. అతనికేమి కూడా పరలోక సంగతులు తెలియవు. ఎత్తుగా ఎగురుట తెలియనే తెలియదు. ఎక్కడైతే నీలిరంగు సౌందర్యం ఉండునో అది తెలియదు. పెద్దదైన తల్లి పక్షిరాజు తన గూటినది కడుతున్నప్పుడు అనేక పర్యాయాలు నేను గమనించాను. బయటికి వెళ్లిపోయి పెద్ద పులలు తీసుకుని వచ్చి వాటిని ఆ రాళ్ల క్రింద పెడుతుంది. వాటి పెద్ద ముక్కుతో వాటిని ఇక్కడికి లాగి అది చుడుతుంది. బ్రైర్ ద్రాక్ష తీగ తీసుకుని దాని చుట్టూ చుడుతుంది. గూటి లోపలంతా కూడా ఎక్కువగా బ్రైర్ తీగలతోనే తయారవుతుంది. ఒక రకమైన పెద్ద రంధ్రం ఉన్నట్లుగా చేస్తున్నది. అక్కడే అవి పట్టుకుంటవి లేక మూటగడతవి. అయితే ఇటువంటి తుఫాను దానిని ఊదివేయకున్నంతగా లంగరి వేసుకున్నట్లుగా దిట్టంగా కడుతుంది. నేను సంతోషిస్తున్నాను. ఈ బండ మీద నా సంఘంను కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. ఏ రకమైన బండ ఒక ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత. నేను మనిషి కుమారునని మనుషులు ఏమనుకుంటున్నారు? కొందరు ఏలియానియు, కొందరు మోషేనియు అనుకుంటున్నారు. అయితే మీ సంగతి ఏంటి? పేతురు చెప్పాడు, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువు అని. యోన కుమారుడైన సిమోను, నీవు ధనిడువు, రక్త మాంసములు నీకు తెలియచేయలేదు. సెమినరీ పాఠశాలలో ఇది నీవు నేర్చుకొనవు. ఒకరు చెప్పుడు వల్ల నీవు ఇది నేర్చుకోవు. కాని పరలోకమున నా తండ్రి ఇది నీకు బయలుపరచను. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దానిదుట నిలవనేరవు. జీవితంలోని తుఫానులు దానిని కదిలించలేవు. ఆ కనుము చేతనే ఆయన పక్షిరాజు అని చెప్పుచున్నాడు. ఆయన గూడును కట్టును. తరువాత పెద్దదైన పక్షిరాజు తల్లి పుట్టబోవు తన చిన్న పిల్లలకు సంసిద్ధపరచును. తాను బయటికి వెళ్లిపోయి మెత్తడి ఆకులు ఎన్ని తీసుకుని రాగలదో అన్ని తీసుకుని వచ్చును. తన పెద్ద ముక్కుతో వాటి వెనుక ఒక మూలన పెట్టును. అన్ని అంటిస్తుంది. తద్వారా అవి పిల్లలకు అంటుకొనుకున్నట్లు. ఆమె అది బయటికి వెళ్లిపోయి ఒక గొర్రె పిల్లని కాని లేక కుందేలు గాని పట్టుకుని లేక ఒకదాన్ని అలాంటిది పట్టుకుని మాంసం తింటుంది. తర్వాత దాని వెంట్రుకలు దాని ఉన్ని అంతా పరిచి విరిచి గూటిపైన దాన్ని వలచి గూటిపైన అదుముతుంది. తన చిన్న పిల్లలు వచ్చుడికై దాన్ని అందంగా తయారు చేస్తుంది. ఆ విధముగా యెహోవా పక్షిరాజు కూడా చేయును. అదంతా ఆయన అలాగ బిగిస్తాడు. ఓ ఎంత భాగ్యము! కొత్త బిడ్డ పుట్టినప్పుడు, దేవుని రాజ్యంలో క్రొత్త బిడ్డ జన్మించినప్పుడు అతడు నడవగలడనే అనుకుంటాడు. అయితే అతడు ఎప్పుడు కూడా క్రిందకు పైకి పడతాడు, గిర్రిన అనగా చుట్టూ తిరుగుతాడు. అయితే అతనికది మంచి సమయం. ఎక్కడైతే మెత్తని ఈకలు ఉన్నవో అవి అక్కడ గూటిలో ఉన్నాడు, అక్కడే ఉంటాడు. అవును, పడిపోవుట అతనికి హాని చేయదు. ఆ విధముగానే తల్లి యొక్క యెహోవా పక్షిరాజు అలాగని చేస్తాడు. ఆమె నిజంగా పుట్టబోతున్న తన చిన్న పిల్లల కొరకు తన గూటిని ఎంతో అందంగా మెత్తగా చేసుకుంటుంది. ఆ తర్వాత గుడ్లు వస్తవి, దాని వెంట చిన్న పక్షిరాజు పిల్లలు. ఆమె యొద్దకు, తండ్రి పక్షిరాజు యొద్దకు వెళ్తుంది. ఒక మంచి సొగసైన ఎత్తుగు వరకు, పెద్దయ్య వరకు చిన్న పిల్లలను అవి పోషిస్తవి. ఆ తర్వాత ఒక ఎత్తుకు పెరిగిన తర్వాత ఆ పక్షిరాజులు కోడి పిల్లల వలె కావని, కాకూడదని తల్లి పక్షిరాజు స్థితిని తెలుసుకోబోతుంది. అవునది నిజం. భూస్థమైన వాటిగా అవి ఉండటానికి ఆమె ఇష్టపడదు. అవి పక్షిరాజులు, అవి పక్షిరాజులని ఆమెకు తెలుసు. ఆ విధముగా యెహోవా పక్షిరాజు చేయును. మనము కోడి పిల్లలుగా, దొడ్డిలో ఉండే కోడి పిల్లలుగా మనం ఉండటానికి ఆయన ఇష్టపడడు. మనం పక్షిరాజులుగా, నీలి ఆకాశంలో ఉండు పక్షిరాజులుగా ఉండాలని ఆయన కోరుచున్నాడు. ఎచ్చడైతే మనం స్వతంత్రులుగా ఉంటామో అక్కడ పైన స్వభావం కలిగిన వారిగా మనం ఉండవాలని ఆయన కోరుచున్నాడు. కుమారుడు ఎవరిని స్వతంత్రులుగా చేయునో వారు నిజంగా స్వతంత్రులు. అక్కడే పైన అక్కడ వారు ఉండాలని కోరుచున్నాడు. ఎన్నెన్నో మార్లు నేను వారిని గమనించాను, వాటిని గమనించాను. గూడు విధులుచు సమయానికి కొద్ది దినాల ముందుగా ఆ పెద్ద తల్లి పక్షిరాజు ఆ గూటికి ప్రక్కగా లేచి నిలబడుతున్నది. అనేక దినాలు ఆ వేడిమి ఎండాకాంతిలో నేను పండుకుని వాటిని గమనించాను. చిన్న బిడ్డల వలె ఏడ్చాను, చిన్న బిడ్డ వలె ఏడ్చాను. చూశారా, ఆ పెద్ద తల్లి పక్షిరాజు, అది పెద్దగా ఉంటది. తల్లి పక్షిరాజు తండ్రి పక్షిరాజు కంటే పెద్దది. వాటిలో కొన్ని వాటి రెక్కలను కొన నుండి కొన వరకు 14 అడుగుల వరకు చాచుతవి. ఆమె అక్కడి లేచి నిలబడుతున్నది. ఆ విధముగా గూడు చుట్టూ ఎంతో ధీమాగా నడుస్తుంది. ఆ చిన్నపిల్ల యొద్దకు ఆమె వెళుతున్నది. అది పెద్దవైనా ఆమె రెక్కలు చాచి అరుపు అరుస్తుంది. ఆమె అలాగే చేసినప్పుడు కొన్నిసార్లు చిన్న పక్షిరాజు పిల్లలు వాటి వెనక్కి పడిపోతవి. అవి అలాగూ చేయాలని ఆమె కోరుకుంటుంది. ఆ విధముగా అవి చేయవాలని ఆమె కోరుతుంది. తర్వాత అవి లేస్తవి. ఆమె అరుపు అరుస్తుంది. ఎందుకు? ఆమె స్వరము అవి వినాలని ఆమె తర్బీతునిస్తున్నది. నా గొర్రెలు నా స్వరము వినును. అరుపు అరుచు సమయం వచ్చినప్పుడు అది ఏమిటో అవి ఎరగాలని ఆమె కోరుతుంది. ఆమె కేకపెడుతుంది, ఓహో నా స్వరములోని ప్రతి నాదమును మీరు పట్టుకోవాలని నేను కోరుతున్నాను. ఆమె అంటుంది, ఎందుకనగా అనేక మంది పాకివారున్నారు కాబట్టి మీరు పక్షిరాజులని ఎరగాలని నేను కోరుకుంటున్నాను. పక్షిరాజు స్వరము మీరు తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. పక్షిరాజు శబ్దం ఏదో మీరు ఎరగాలని నేను కోరుతున్నాను. తరువాత అది తన పెద్ద రెక్కలు చాపి ఇలాగ చెప్తుంది, ఎడి చూడుడి, నేను మీకు మొట్టమొదట ఎగిరే రాగము ఇచ్చుటకు నిర్ణయించుకున్నాను. అయితే మొదటిగా నేనెంత పెద్దదానో మీరు ఎరగాలని కోరుతున్నాను అని చెప్తుంది. ఓ అదెంత మధురమైనదో! బహుశా కొన్ని కొన్ని సార్లు మనము మన వీపుకు వ్యాధి తాకుతున్నది, లేక మరొకటి రావచ్చును. మనం పైకి చూచి యెహోవా యొక్క ఆ పెద్ద రెక్కలకు పాత క్రొత్త నిబంధనలు తీసుకుని, ప్రభువా నీవెంత ఘనుడవో, నీవెంత ఘనుడవో అని చెప్పుదాము. ఓహో, వాటికి ఆమె చూయించాలని అనుకుంటుంది. చూడు నేనెంత బలంగా ఉన్నానో. ఆమె అరుపు అరుస్తుంది, ఇదే నా స్వరము. పగల్ అలగడికి పక్షిరాజు ప్రతిరోజు అరచునప్పుడు, అది ప్రతిసారి కేక పెట్టినప్పుడు ఎలాగు బోధకుడు చెప్పగలడు? అది ప్రతిసారి కేక పెట్టునని ఎలాగు బోధకుడు చెప్పగలడు? నిజం, ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు అని అది కేకలు వేయడని బోధకుడు ఎలాగు చెప్పగలడు? పాత నిబంధన చెప్తున్నది, నేను యెహోవాను, ఎర్ర సముద్రం నేను విడగొట్టాను, అగ్ని గుండముల నుండి హెబ్రీయ బాలులను బయటకు తీశాను, దేవుని కుమారుని నేనే తిరిగి లేపితిని, హల్లెలూయా, పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ నేనే పంపితిని. ఆమె గంభీరమైన రెక్కల్లో గుండా చూచినప్పుడు దానిని మీరు చూచట్లేదా? అది మీ హృదయాన్ని పులకింపలు చేయట్లేదా? ఓ చిన్న పక్షాదు పిల్లలు, ఓ అమ్మా మేము నిన్నే నమ్ముతున్నాము, నీవు శక్తివంతమైన బలమైన దానవు అని చెప్తారు. ఒక రాత్రి బయటకు వెళ్లిపోయి సూర్యగ్రహాలున్న సౌర్య మండలాన్ని చూడు. ఇక్కడే కొంచెం కాలం క్రితము మౌంట్ ఫాలోమర్ కొండ పర్వతానికి నన్ను తీసుకుని వెళ్లారు. అక్కడ ఒక అద్దంలో గుండా 120 మిలియన్ సంవత్సరాల వెలుగు కాంతి కాల స్థానాన్ని నీవు చూడగలుగుతావు. ఎన్ని మైళ్లు నీవు లెక్కపెట్టు, ఆ వెలుగు ఎంత త్వరగా పయనించునో చూడు. 120 సంవత్సరాల కాంతి కాల వ్యవధి. దానికి ఇంకా పైన చంద్రుడు, నక్షత్రాలు, ప్రపంచములు ఉన్నవి. నీవెంత ఘనుడవో, నీవెంత ఘనుడవో. ఆయన చిన్న పక్షాదు పిల్లలు నీవెంత ఘనుడువో అంటూ చుట్టూరా చేరును. ఇక్కడ ఒక పువ్వు ఉన్నది, అది చచ్చిపోతుంది, అది భూమిలోకి వెళ్లిపోయినది. అయితే ఇది ఇక్కడ మరలా వచ్చినది. నీవెంత ఘనుడవో. ఇక్కడే ఒక పేదవాడైన క్యాన్సర్ తో మొత్తబడి నీడగా ఉన్న ఒక మనిషి ఉన్నాడు. అతనికి ప్రార్థన చేయబడినది. తరువాత నీవాతని చూచినప్పుడు పెద్ద ముద్దబారిన ముఖములుగా, ముఖముగల వాణిగా నీవాతని చూస్తావు. నీవెంత ఘనుడవో, నీవు ఎంత ఘనుడవో. అక్కడ వీధిలో బయట ఉన్న దీనురాలైనా ఆ పెద్ద స్త్రీని చూడు. కుక్కలు చుట్టారికైనా ఆమె సరిపోదు. ఒక్కసారి దేవుని శక్తి ఆమెను పట్టుకున్నదా? నీవెంత ఘనుడవో అని ఆమె అరుపులు అరుచును. ఆమె చులకనగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టెను. మొదటి విషయం ఏమిటో తెలుసా? ఆమె పరిశుద్ధురాలుగా కాన్పించి, పరిశుద్ధురాలుగా కాన్పించే వ్యక్తిగా ఉంటుంది. ఆమె బయట సువార్త పత్రిక తన చెంకలో పెట్టుకుని ఒకటి చేస్తున్నది. ఆ మూలన నాటు సారాయి కాచే ఆ చెడ్డ మనిషిని చూడు. ఒక్కసారి అతని వైపు చూద్దాం. ఆహా, నీవెంత ఘనుడవో. అతని గమనించు. విష్కి అమ్మడం అనుకున్నాడు, త్రాగడం త్రాగుడు, పొగ త్రాగడం మనుకున్నాడు. అతని సిగరెట్లు చుట్టలు వదులుకున్నాడు. అతని అబద్ధాలు చెప్పుట మొదలైనవి విడిచిపెట్టాడు. అక్కడ బయట తన చేతిలో బైబిల్ పట్టుకుని ఆహా నీవెంత ఘనుడవో అనే దేవుని మహిమను సాక్ష్యమిచ్చుచున్నాడు. ఒక్కసారి కొత్త పాత నిబంధనను నీ పైన చాచనిమ్ము. దాని యొక్క పుటల్లో నుండి అది ఏమైనదో చూడుము. నిన్న, నేడు, యుగములు ఒక్కటే రీతిగా అని అక్కడ ఉన్న పలకబడుచున్న స్వరమును నీ వినగలుగుతావు. వారి కొరకై నీవేమి చేస్తుంటివో నీ కొరకు చేయదును. నేను ఒక్కటి రీతిగా ఉన్నాను. నేను యెహోవాను. నేను మార్పులేని వాడను. నేనిప్పుడు ఎంతగానో ఆత్మ పులకృతనై పోతున్నాను. ఓహో, నేనెంతగా అది తెలుసుకుంటేనో అది సత్యమే అయ్యున్నది. తల్లి నిర్ణయించుకున్నది ఆ పక్షాదు పిల్లలు కోడి పిల్లలు కాకూడదని తీర్మానించుకున్నది. అయితే అవి అలా కావని, అలాగు కావని ఆమె నిర్ణయించుకున్నది. ఆ తర్వాత ఆమె ఏం చేస్తుంది తెలుసా? తర్వాత ఆ గూటిలో ఠీవీగా గర్వంగా నడుస్తుంది. బిడ్డా, నేనెంత పెద్దదానో ఇటు చూడు, ఇటు చూడు. నీవు నన్ను తప్పక నమ్మవలసి ఉన్నది. మిమ్మల్ని నేనిక్కడకు తీసుకుని వెళ్లగలనని మీరు నమ్మితురో? నేను ఎక్కడికి తీసుకుని వెళ్ళగలను మీరు నమ్మితురో? అక్కడకు నేను మిమ్మల్ని తీసుకుని పోతున్నాను. ఈ మధ్యాహ్న వేళ దేవుడు కొందరు వ్యాధిగ్రస్తులను ఆవిత్వగానే పంపలేదని నాకు ఎలాగో తెలియను. వైద్యుడు ఎక్కడున్నాడో ఆ స్థలంలో ఉంచుము. నేను క్రైస్తవుడును సోహ్రబ్రహేం అని నువ్వు చెప్తావు, నాకు తెలుసు. నేను పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నాను. ఇక్కడ నేను వ్యాధితో ఉన్నాను. ఆయన ఎంత ఘనుడో, నేనంత ఘనుడై ఘనుడైన వాడను. ఆ రెక్కల్లో ఉండి నీవు చూడవలనని ఆ యెహోవా ప్రయత్నము చేయుట లేదని నీకు ఎలాగో తెలుసు. నీవు నన్ను నమ్ముడు కొరకై నేను ఒకటి చేయబోతున్నాను. అక్కడే నీవున్నావు. మొదటి నీవు దేనియందు నమ్మకముంచావో నీవు ఎరగాలని నేను కోరుకుంటున్నాను. నా గంభీరమైన రెక్కలు చూడు. తర్వాత కొద్ది రోజులైన తర్వాత ఆ తల్లి ఏం చేస్తుందో మీకు తెలుసా? ఆ పడక మెత్తగా ఉన్నంత కాలము ఆ చిన్న పక్షాదు పిల్లలు అది విడవటానికి ఇష్టపడవు. అవును, ఆమె ఏమి చేయను తెలుసా? అప్పుడు ఆమె అక్కడికి చేరుకుని తన ముక్కుతో అక్కడున్న ఆ బొచ్చునంతా చింపివేస్తుంది. గూడు నుండి బయటకు అది త్రోసివేస్తుంది. అవి లోకమునకు అలవాటు పడకుండా ఆమె నిర్ణయించుకుంటుంది. అవునది నిజం. అదే కొన్ని కొన్నిసార్లు దేవుడు చేయనది. ప్రతిదీ పెద్దగా ఉన్నది, ప్రతిదీ హంస నరకే అని నీవు అనుకుంటావు. దానికై ఎదురు చూడకు. ఎందుకని? నీవు మిలియన్ల మైళ్లు పెంతికోస్తుకు దూరంగా ఉన్నావు. పెంతికోస్తు వారు సులభమైన వాటి కొరకై చూడలేదు. వారు ఏమేమి కలిగి ఉన్నారో వాటిని అమ్మివేశారు, బీదలకిచ్చారు, ఒంటరిగా క్రీస్తులో సాగిపోయారు. క్రీస్తుతో ఏ దినమున కెడిలాక్ బండ్ల గుంపు మనము సొంతం చేసుకోవాలి. మనము ఆత్మ సంబంధులుగా కాకమునుపు ఏమి జరిగినది? ఒక చోట ఒక పొరపాటు జరిగినది. ప్రభు కొరకై తృణీకరించబడిన కొద్ది మంది మార్గమును నేను తీసుకుందును కాక యేసుతో నేను ప్రారంభించదని. ప్రభువా, ఏ పరిస్థితుల్లోనైనా నన్ను కొనసాగనీయము. క్రొత్త జన్మను గుర్చి ఈ దినమున ప్రజలు భయపడతారు. అదే విషయం, తిరిగి జన్మించడానికి వారు భయపడతారు. ఏ జన్మ గుర్చి అయినా ఎవరికైనా తెలుసు. అది ఎక్కడైనా నాకు అవసరం. అది ఒక మిశ్రమము, గజిబిజి. అది పంది గుడులోనైనా, లేక ఒక గడ్డి వామి అయినా, లేక అది నిండు ఊదా రంగుతో పూత పుయ్యబడిన ఆసుపత్రి అయినా, ఒక జన్మ గజిబిజీ అవుతుంది. ప్రజలు గజిబిజి లేక మిశ్రమ అవుటకు ఇష్టపడరు. అయితే నేను మీతో చెప్తున్నాను, నా భాగములో నేను దేవుని ఎదుర్కొంటానికి నేను ఇష్టపడను. దేవుని యొక్క పద్ధతిలో కొత్త జన్మను ఎదుర్కొంటకు నేను ఇష్టపడతాను. నేను ఏడ్చినా, మూలిగినా, భాషలతో మాట్లాడినా, నేను ఏమి చేసినా నాకు లెక్క చేయను. ఎంతమంది ఇరుగు పొరుగు వారు నన్ను గూర్చి మాట్లాడినా నాకు లెక్కలేదు. నేను తిరిగి జన్మింపనివ్వు. ఏ స్థితి అయినా నేను లెక్క చేయను. నా యొక్క గౌరవ ప్రతిష్టలంతా చెడిపోయినప్పటికీ నేను లెక్క చేయను. ఎలాగైనా ఎటువంటివి నాకు ఏమీ లేవు. నేను విడిచిపెట్టినవి ఒకటి ఉన్నది, నాకు ఉన్నత స్థానాలు ప్రతిష్టలు లేవు. నేను ఆరంభము నుండి కూడా నేను కేవలము కొండ బిల్లీని, కనుక నాకు ఏమీ లేవు. అయితే అది ఏదైనా నేను లెక్క చేయను. నేను ఏదైనా పోగొట్టుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాను. దేవుని రాజ్యం కొరకు ఒక బుద్ధిహీనుడు అవుతాను. మీరు నన్ను ఒక పరిశుద్ధ గుండ్రాలు లేక సోద చెప్పేవాడిని పిలిచినప్పటికీ, లేక దయ్యమని పిలిచినప్పటికీ, లేదా మనస్సు చదివేవాడిని పిలిచినప్పటికీ, వారు ఏమి చెప్పినది నేను లెక్క చేయను. నాకు ఏసే కావలసి ఉన్నది, అదే మన యొక్క ప్రాముఖ్య ఉద్దేశము. అది ఏ మట్టమున ఉన్నది నాకు లెక్కలేదు. నేను ఆయన సమతలమును లేక ఆయన మట్టమున ఆయన కలుసుకుని ఆశపడుతున్నాను. నేను మంచి అని తలంచిన దాని మీదే కాదు, లేక ఒకరు మంచి అని చెప్పిన దాని మీదే కాదు. దేవుడు ఏది మంచి అని చెప్పినో దానిపైన నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన నిన్న నిడుగోలు ఏకరీతిగా ఉన్నాడని ఆయన చెప్పినట్లయితే, ఆ సమతలంపైనే నేను ఆయన చూడగోరుచున్నాను. పాతిన స్తంభాల గుంపుకు నేను బోత చేసినా, షోడా ముక్కలు నేను తినను, వాగునీరు తాగినా, ఇంకా సువార్తనే నేను కోరుకుంటున్నాను. క్రీస్తు వచ్చు సమతలమున క్రీస్తు నాకు కావలసి ఉన్నది. ఆమె అక్కడకు వెళ్లిపోయి ఆ మెత్తందంతా త్రోసివేస్తుంది. ప్రతి ఒక్కసారి ఆ చిన్న పక్షరాజు పిల్లలు కూర్చున్నప్పటికీ అవి కలేకాయలు లేక బ్రై చెట్టు పైన కూర్చుంటవి. అవి ఒక విధంగా అతుక్కుంటవి. అది అదే, ఓ రాత్రి అయినా నీవు రక్షించబడితేవి దయ్యమంటుంది. అవును అవును, నేను రక్షించబడ్డాను. అది అందుకే నేనెంతో ఆనందంగా ఉన్నాను. అయితే జీవితం జీవించడానికి ఆరంభించకనే పరిశుద్ధ గుండ్రాయి ఫలానా ఫలానా నేరుగా చెప్తారు. ఓహో, ఏ గుంపుతో నీవున్నావో నేను చూశాను. అవునా? ఒక్కొక్కసారి ఆయన నిన్ను గుర్చనిమ్ము. ఈ లోకముతో నీవు అలవాటు పడివానిగా ఆయన నిన్ను అనుమతించడు. గమనిస్తున్నారా? నీవు లేవాలని ఆయన నిన్ను గూర్చి ఆశపడుతున్నాడు. అవి కోడి పిల్లగా ఉండటానికి ఆ తల్లి అనుమతించదు. ఆ పక్షరాజులు ఎన్నడూ కోళ్లు కావటానికి అనుమతించదు. ఆ గూటిలో నుండి అవి బయటకు వచ్చుటకు అది కొరుకుంటుంది. అవి బండ మీద ఉన్నప్పటికీ లేక ఎక్కడ ఉన్నప్పటికీ వాటికి యోగ్యమైనది ఒకటి అది కలిగి ఉంటున్నది. సంఖ్యాని కొరకై దేవుడు ఒక ప్రత్యేకమైనది కలిగి ఉన్నాడు. నేను పెంతికొస్తును అని అలాగ తృణీకరించవద్దు. ఒకసారి అర్కన్సాస్లోని ఒక పెద్దవాడు సోర్బ్రహాం అని అడిగాడు. అతను స్వస్థత పొందుకున్నాడు. మరుసటి రోజు తన చంకకర్రలతో నడుస్తూ వెళ్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా అతడు వీధిలో పెన్సిళ్లు అమ్ముకుంటున్నాడు. అవి ఇక నాకు అవసరం లేదు, యేసు నాలోకి వచ్చాడు కాబట్టి అను పెద్ద గుర్తు పెట్టుకుని చుట్టూ తిరుగుతూ వెళ్తున్నాడు. ఆ రాత్రి అతడు సభ మధ్య నిలబడి లిటిల్ రాక్ లో రాబిన్సన్ మెమోరియల్ ఆడిటోరియంలో ఇలాగ నిలబడి ఉన్నాడు. అతడు అన్నాడు, ఒక్క నిమిషం ఆగు సహోదరు బ్రహాం అని అన్నాడు. నేను బోధ చేస్తున్నాను, ఒక్క నిమిషం ఆగు అని అన్నాడు. అతడు నజరేను వాడు. ఇలాగ అడిగాడు అతడు, నజరేను వాని వల్లే నీవు బోధిస్తున్నావు? నీవు బోధ చేయనప్పుడు అది నీకు తెలుసా? తర్వాత ఇక్కడ వాళ్ళు చాలా మంది పెంతికొస్తు వారుగా ఉండి నేను గమనించాను. ఇప్పుడే ఒకరు చెప్పారు, నీవు బాప్టిస్టువని. నాకది అర్థం కాలేదు. నేను చెప్పాను, ఓహో అది సులభమైన విషయం. నేను పెంతికొస్తు, నజరేను, బాప్టిస్టు, అది ఖచ్చితంగా అదే. అవునండి. ఓ సహోదరుడా, అవి వాత గురుతులు, వాతలు. పర్వతాలకు మేము పశువులను తొలుకుని పోతున్నప్పుడు నేనక్కడ అలవాటుగా కూర్చుని గుర్రపు జీను కొమ్మకు అడ్డంగా మోకాళ్లపై నుండి వచ్చిపోయే పశువులను గమనిస్తున్నాను. కాపల వారిని నేను గమనించాను. మావైతే ట్రైపోర్ట్, గ్రైమ్స్, అక్కడ ఉన్నవి అయితే డైమండ్, టీబార్, అనేకమైన పలు విధములైన పట్టెళ్లతోనూ పలు రకాలైన వాత గుర్తుల్లోనూ వెళ్తూ ఉన్నవి. కాపలదారుడు గుర్తును గుచ్చి అంతగా పట్టించుకోవటం లేదు. తాడు కొరకు పెట్టిన రక్తపు కుచ్చును గమనిస్తున్నాడు. ఆమేన్. అదే దేవుడు గమనించబోచున్నాడు. ఆయన రక్తపు కుచ్చును గమనించుచున్నాడు. నీపైన ఏ గుర్తు వాత ఉన్నా ఆయన పట్టించుకోడు. ఎందుచేత ఆ పచ్చిక భూమిలోకి మరొకటి ప్రవేశింపలేదు. అయితే అసలైన హెర్ఫోర్డ్ జాతి అయితేనే తప్ప, యేసుక్రీస్తు రక్తం ద్వారా తిరిగి జన్మించిన వారు తప్ప పరలోకపు గౌనులో ఏది ప్రవేశించదు. సుమా, నీవు ఏమేమి చేసేవని, నీవెంత జ్ఞానివై ఉన్నావని, నీవెంత మంచి బోధకుడువైనా, నీవెంత మంచి సంఘ సభ్యుడివైనా నాకు లెక్కలేదు. యేసుక్రీస్తు రక్తం ద్వారా నీవు తిరిగి జన్మించిన తప్ప, నీపైన రక్తపు కుచ్చు ఉంటేనే తప్ప నీవు లోపలికి వెళ్లలేవు. దాన్నక్కడ అదే ఉంటున్నది. దానికి రక్తమును నేను చూచినప్పుడు నేను నిన్ను దాటిపోతాను. అదంతే, రక్తపు కుచ్చు సరైనదైతే అప్పుడు ఆయన నిన్ను అనుమతించును. సంఘంపైన ఆయన స్వంత కుమారుని రక్తమును దేవుడు గమనించును. దేవుడు చూచును. ఈ తల్లి పక్షిరాజు ప్రతిసారి కూడా ఆ చిన్న పక్షిరాజు పిల్లలను గమనిస్తూ ఉంటుంది. అవి కూర్చోలేవు, అది ప్రతి చోట ఉంటున్నది. అక్కడ ముళ్ళు 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 ఉండును. ఆ గూటిలో ఆ పెంతికోసు సంఘములో ఒకటి ఏదో ఒకటి జరగవలసి ఉండెను, ఎందుకనగా వారు గూటికి బందీలు కాకున్నట్లుగా. అవునది నిజం. ఇప్పుడు నేను సమస్థాపములకు విరుద్ధముగా మాట్లాడలేదు, త్రక్కట్లేదు, అది నీ మనసులో పెట్టుకోవద్దు. అయితే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, అది ఇదనగా నిలుపు చేయు స్థానము అది కానివద్దు. మీరు బాగున్నారు. నిర్మాణాత్మక సంఘములను నేను ఇష్టపడతాను, వాటిలో ప్రతి దానికి నేను చెందినవాడను. చూశారా, నిజం, నేను అలాగుంటాను. అవునండి, ప్రతి ఒక్కడు సంఘములో ఉన్నాడు, నేను అందులో జన్మించాను. అయితే కేవలము అక్కడ ఆగవద్దు, ఆ నిర్మాణాత్మకమైన సంఘం యొద్ద నిలిచిపోవద్దు. దేవునితోనే ముందుకు సాగుము. ఎగురుతూ ఏకనాదం అక్కడ నీవు చేయు వరకు అక్కడకు చేరు. ప్రప్రదమైన విషయమేంటో తెలుసా? తన బిడ్డలకు ఒక కొద్ది అనుభవాన్ని ఆ పెద్ద తల్లి ఇవ్వగోరుటకు నిశ్చయించుకున్నది. వారు సంఘంలో చేరుట ప్రతిదీ మంచిదే, అయితే అంటుకుంటానికి మొదలు పెట్టినవి ఏదో ఒక పొరపాటున్నది. ఆ తర్వాత ఒకరోజు పెద్ద తల్లి అక్కడకు గూటి ముందుకు వస్తుంది. ఆ చిన్న పిల్లలను ఆమె చూస్తుంది. వాటిపైన ఎంతో ఊడిపోయిన ఈకలు ఉండటము ఆమె చూస్తున్నది. ఆ ఊడిపోయిన ఈకలతో ఆ పిల్లలను ఆకాశ వీధుల్లోకి తీసుకుని వెళితే వాటి మెడను అవే విరగ్గొట్టుకున్నని ఆమెకు తెలుసు. నేను మీకు చెప్తున్నాను, పెంతికోసు సంఘం మంచిగా పరిశుభ్రపరచకపోతే వారి మెడలను కూడా వారు విరగ్గొట్టుకుంటారు. నీవు తప్పక అది జ్ఞాపకముంచుకో. అనేకమైన ఊడిపోయిన రెక్కలున్నవి, అది సంగతి. ఆమె ఏమి చేయాలో తెలుసా? ఆమె గుడిలోనికి వెళ్లిపోయి తన యొక్క పెద్ద రెక్కలు తీసుకుని ఆ విధంగా విసరటకు ఆరంభిస్తుంది. ఓ, నీవెన్నడూ విమానం వెనుక నిలబడలేవు, నీవు తెలుసుకుంటావు. బలమైన గాలి వాటిలో నుండి ఆ చిన్న పిల్లల ఈకల్లో నుండి వెళ్ళినప్పుడు ఊడిపోయిన ఈకలన్నీ ప్రతి చోటుకు వెళ్లిపోతవి. బలమైన గాలి చేత వారు ఎక్కడైతే ఏకనాదం ఊదుచున్నారో ఆ లోకమునంతా పెంతికోసు సంఘములో నుండి బయటకు తీసివేయటకు సంఘానికి ఈ దినాన గూడును ఊపడం అవసరమైనది. నేను మీకు అది చెప్తున్నాను. మనకు మరి యొక్క పాతకాలపు సువార్త పరిశుద్ధాత్మ దేవుని వలన తిరిగి జన్మించి పంపబడిన ఉజ్జీవము మనకు మరి ఒకటి కావలసి ఉన్నది, అది ఖచ్చితంగా నిజమే. మనకు కొత్త అధ్యక్షుడు అవసరం లేదు, మనకు ఒకరున్నారు, శోకులుగాడు. నగరానికి కొత్త మేయర్లు మనకు అవసరం లేదు, ఇంకా ఎవరైనా అవసరం లేదు, అది వారి వారి విధులు. అయితే దైవ సేవకులుగా మనకు కావలసి ఉన్నది సువార్తను ప్రకటించి సంఘాన్ని తిరిగి పెంతికొస్తుకు తెచ్చుటకు, తిరిగి పక్షిరాజు అనుభవాన్ని తెచ్చుటకు మనకు అది అవసరమయ్యున్నది. అదే సంఘానికి అవసరత అయ్యున్నది. అదే, నీవు కోడి పిల్లగా ఉండకూడదు, మీరు పక్షిరాజులు. మీరు పక్షిరాజుల ఆహారము తీసుకోవలసి ఉన్నది. ఇక్కడే ఆమె కూర్చొని ఆ పాతవైన ఈకలను అన్నిటినీ బయటికి తండివేస్తుంది. కారణం, ఆమె అలాగు చేయకపోతే, అది అలాగు కాకపోతే ఎగరటానికి తగినన్ని ఈకలు వాటికి రావు. ఆ చిన్నవైన ముందు పుట్టిన ఈకలను వాటిలో ఉండి ఊదివేసే వరకు ఆమె వాటిని బయటకు తీసుకుని వెళ్లదు. తర్వాత ఆమె అక్కడికి చేరుకుంటుంది, పెద్దగా రుస్తుంది. కొద్దిగా అనుభవాన్ని వాటికి ఆమె ఇవ్వబోతున్నది. ఆమె తన యొక్క పద్నాలుగు అడుగుల పెద్ద రెక్కలను ఆ విధముగా చచ్చుతుంది. ఆ చిన్న పక్షిరాజు పిల్లలు అక్కడికి చేరి పైకి ఎక్కుతవి. అప్పుడు ఆమె వాటితో మాట్లాడుతుంది, ఎందుకనగా ఆమె స్వరమును అవి వినవలసి ఉన్నవి. ఏ విధముగా ఎగరవలను ఆమె పైన అవి నమ్ముకముంచాలి. ఆమె చెప్తుంది, పిల్లలారా, ఇప్పుడు నేను ఏకరాగముతో ఎత్తుకోబోచున్నాను అని చెప్తుంది. ప్రతి ఒక్కటి ముందుకు వెళ్తవి, తన చిన్న పాదము పైకెత్తి రెక్కల్లోకి పట్టుకుంటవి, తన చిన్న ముక్కును వాటి ఈకల్లో ఒక దానిని పట్టుకుంటవి. ఎందుకని అది లాగటానికి వీల్లేదు. 50 పక్షిరాజులను తన యొక్క రెక్కలు గల ఈకల బలముచేత 50 పక్షిరాజులను పట్టుకోగలదు. ఆ విధముగా అడ్డంగా ఆ ఈకనది పట్టుకుంటుంది. ఆ పెద్ద తల్లి ఆమె రెక్కలను అలాగు ఎత్తి బండ మీద నుండి ఎగిరిపోతుంది. పైకి 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 ఆమె ఎక్కు నుండి వెళుతూ నీలి ఆకాశంలోకి ఆమె ఎక్కు వరకు వెళ్లిపోతుంది. ఆ చిన్న పిల్లలు ముందెన్నడూ అక్కడ ఉండలేదు. ఓ, వాటికి అద్భుతకరమైన సమయం దొరికినది. మొదటి విషయమేంటో తెలుసా? ఆమె ఏమి చేయనో తెలుసా? చుట్టూరా తిరిగి వాటిలో ప్రదాన్ని కదిలిస్తుంది. అవి పక్షిరాజులు, ఎలాగూ ఎగరవలనో అవి తెలుసుకునవలసి ఉన్నది, అది ఖచ్చితంగా నిజం. ఆమె వాటిని అవి అవే కదిలించుకున్నట్లు ఆమె వాటిని కదిలిస్తుంది. సరే, వాటిలో కొన్ని చిన్నవి ఆమె కేక పెడుతుంది. సరేనా పిల్లలారా, మీరు పక్షిరాజు పిల్లలు, ఎగరండి అని అరుపరుస్తుంది. నేను ఈ సంఘానికి సంబంధించిన వాడను, నేను నీకు చెప్తున్నాను, దాని గురించి నాకు తెలియదు అని నీవు చెప్పినంత కాలము నీవు ఎన్నడూ ఎగరవు. మంచిది, అక్కడ ఆకాశంలో ఒక్కసారి నీవు కదలించబడవలసి ఉన్నది. ఆ చిన్న పక్షాదు పిల్లలు ఎగురుటకు మొదలు పెడతది. పిల్లలారా, మీ రెక్కలు రెపరెపలాడించండి, మీ యొక్క చిన్న విశ్వాసమును పైకి కిందకు రెపరెపలాడించండి. మీరిప్పుడు చాలినంత పైకి వచ్చారు, మీరు భూమిని తాకరు అని ఆమె కేక వేస్తుంది. అదేంటో తెలుసా? తరువాత ఆమె ఏం చేస్తుందనగా ఒక ప్రక్కగా వాలిపోతుంది. వాటిని గమనించుటకు ఆమె చుట్టూ తిరుగుతుంది. ఇక్కడే వారు ఉన్నారు, ఖచ్చితంగా పెంతికోస్తూ ఉజ్జీవలి అలాగూ ఒకదానికి పైగా గిర్రును తిరుగుతూ రెక్కలు కొట్టుకుంటూ వాటన్ని అలా ఆడుతవి. అవి లెక్క చేయవు. అక్కడ వాటిని గమనిస్తున్న వాడి తల్లి మీద అంత గొప్ప నమ్మకము అవి ఉంచుతవి. సంగమెంతగా చేయవలసి ఉన్నది. ఆ చిన్న పక్షాదు పిల్లల్లో ఒకటి దారి తప్పితే, సమతలము తప్పితే, ఆమె తన యొక్క పెద్ద రెక్కలతో దుచుకుని పోయి అతని పట్టుకుని తిరిగి కృపలో ఉంచును, మోపును. ఇప్పుడు అది బాప్టిస్ట్ బోధ కాదు, అది బైబిల్ అవుతున్నది. కనుక అది తిరిగి అతను తెచ్చును, అతనికి తిరిగి కదిలించును, అతను కొత్తగా మొదలుపెట్టును కాక. ఆమేన్. ఆ పక్షాదులు వారి తల్లి మీద సంపూర్ణ నమ్మకాన్ని కలిగి ఉంటారు. తల్లి వాటికి సహాయం చేస్తుందని, తిరిగి వాటిని మోస్తుందని నిండైన నమ్మకము కలిగి ఉంటవి. ఒక పక్షాదు లెక్కన పైకి ఎత్తుకుని అక్కడికి వాటిని తీసుకుని పోయి వాటిని తిరిగి కదిలించును. తిరిగి అతన్ని ప్రారంభింపని, నేను ఓడిపోయినా నేను పడిపోయినా ఓ ప్రభువా నన్ను తిరిగి లేవనివ్వు, తిరిగి ప్రయత్నించని, తిరిగి వెళ్ళు, దేవుని లేవనెత్తును, అక్కడ నిన్ను ఎత్తుకును, ఆయన మరలా కదిలించును, నిన్ను నీవు సమతలము చేసుకుంటూ ప్రయత్నము చేయవు, చేయము, ముందుకు సాగి వెలుచునే ఉండు. నీవు ఎగిరేది నేర్చుకునే వరకు రెక్కలు రెపరెపలు ఆడించుము. ఆహా, హేదుదైన పాత కొడి పెట్టకు, దాని గురించి ఏమీ తెలియదు, దాని గురించి ఒక్క విషయం కూడా తెలియదు. ఎందుకనగా అతడు అక్కడ ఎక్కలేడు, అక్కడ లేడు, దాని యొక్క పితరులెవరు అక్కడ లేరు. అతనికి తెలిసిందంతా సంఘములో చెరుట దొడ్లో కూర్చునడము. చూశారా, అందును గుచ్చి అతనికేమీ తెలియదు. ఒకసారి ఒక మనిషి ఒక కోడి పెట్టుకున్నాడు, చాలినన్ని గుడ్లు తెలియకపోయాడు. కనుక అతను ఒక పక్షిరాజు గూటిని కనుగొని పైకెక్కిపోయి పక్షిరాజు గుడ్లు తెచ్చుకుని కోడి పెట్ట కింద అది పెట్టాడు. ఆ గుంపంతా పొదిగిన తర్వాత మిగతా కోడి పిల్లలకు ఆ పక్షిరాజు వింతగా కాన్పిస్తున్నవానిగా ఉన్నది. కూర్చున్న ప్రతి ఒక్క దానిలో ఉండి ఆ విధముగా అది వచ్చును, అది జరిగినట్లుగానే జరుగును, అది నిజం. ఇక్కడే అతడు ఉన్నాడు, ఒక వింతగా కనిపించేవానిగా ఉన్నాడు. కోడి పిల్ల యొక్క క్లుక్కు మన కూత అతడు అర్థం చేసలేకున్నాడు. అక్కడ పెద్ద కూడిపెట్ట కంచెలోని పెంట కుప్పల మీదుగా ఉండి ఈ రాత్రి మనకు సాయంకాల సంక్షేమ భోజన విందు ఉన్నది. మనమందరము ఇదంతా చేయబోతున్నాము. ఆ విధముగా క్లక్లక్లక్ అద్భుత కార్యాల దినాలు గతించిపోయినవి. దైవిక స్వస్థత అనేది లేనేలేదు. క్లక్లక్లక్లక్ మురికి చెత్త బంకు ఆటలు, సహవాసాల బట్టలు వదిలివేయుట అలాంటివి, టెలివిజన్లు, అటువంటిదంతా బుద్ధిహీనత. ఆ చిన్నది ఒక పక్షిరాజు, వారితో అది కూర్చున్నది. వాసన చూచితే కక్కొస్తున్నట్లుగా దానికి అగుపిస్తున్నది. ఓ, అది నేనెన్నడూ చేయను. చుట్టూ తిరిగి వెళ్తున్నది. అతడు వింతగా కనిపిస్తున్నవాడు, చిన్నవాడు. వారన్నారు, ఓ రా అని, ఈ రాత్రి మనకు మహా పెద్ద విందు జరగబోతున్నది, మేమే వడ్డించబోతున్నాము అని చెప్తారు. అలాంటి చెత్త అతనికి అవసరం లేదు. అతడు వెనుకకు తిరిగాడు, చూశాడు, ఏంటి నేను వింతగా కనిపించేవాడిని అవుతున్నాను? ఒక విషయం నేను మీకు చెప్తాను సహోదరుడా, దేవుని బిడ్డగా ఒక మనిషి జన్మించినప్పుడు పాత మూఢ అలవాట్లు, సంఘశాఖలు అతని సంతోషపరచ నేరవు. లేదండి, లోక కార్యకలాపాలు, బాస్కెట్బాల్ ఆటలు, విందు వినోదాలు, బంకో ఆటలు, ఇంకా ఈ రోజు నవనాగరిక సంఘాలకున్నటువంటి వివిధ రకాలైనవి, మన దినాన ఉన్న ఇవన్నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నది వారు అంగీకరించట్లో ఆశ్చర్యమేమీ లేదు. వారి యొద్ నుండి నేరుగా, వారి యొద్ నుండి వేరుగా దేవుని వారు దుఃఖపరిచి ఉన్నారు. అది ఖచ్చితంగా నిజం. అవునండి, ఆ విధమైన చెత్తను కోళ్లు ఇష్టపడతవి. అయితే పక్షిరాజులు కాదు, అది పక్షిరాజు ఆహారము కాదు. ఇక్కడ ఇతను నడిచిపోయి వెనుకకు తిరిగాడు. వాటిలో అన్ని వెనుకకు తిరిగినవి, ఈ స్థలానికి అతన్ని పరిగెత్తుకుని వచ్చినవి అవన్నీ. ఆమె మురికిగా కనిపించే కొన్నిటిని గీరినది, అది తింటానికి అవన్నీ పరుగులు తీసినవి. ఓ రండి రండి, మాతో కలవండి. అయితే అతను ప్రత్యేకించమనే వ్యక్తి. అవునండి, ఆ చెత్తలోనిది ఏది అతనికి అవసరం లేదు. అతనికి మంచిగా కనిపించలేదు, మంచి వాసన కొట్టుట్లేదు, అక్కడ మంచి వాతావరణం ఉన్నట్లుగా లేదు. ఎంత మాత్రం కూడా దాన్ని అతను ఇష్టపడలేదు. వద్దు వద్దు, అని అతడు చెప్పాడు. ఒకానొక రోజు పెద్దదైన తల్లి పక్షిరాజు అతన్ని వెతుక్కుంటూ వచ్చినది. ఆయన నా కొరకై వచ్చినందుకు నేనెంతో సంతోషంగా ఉన్నాను. అతడు ఎగురుతూ కిందకి చుచ్చుకుంటూ పెరటిలోకి వచ్చాడు. అతని చిన్న బిడ్డను చూశాడు. అతడు పెద్దగా కేక పెట్టాడు. అన్నాడు, బిడ్డా, నీవు కోడి పిల్లవు కాదు, నీవు నాదానవు. అతడు ఆ స్వరం విన్నప్పుడు పైకి చూశాడు. అది మంచిగా వినిపించినది. అతని స్వభావం పక్షిరాజు. అతని స్వభావం యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. ఆమేన్. అతడు తిరిగి కిక్కబెట్టాడు. లోకమునైనను లోకంలో ఉన్నవాటి నేను ప్రేమింపుకుడి, మీరు అలాగే చేసినట్లయితే దేవుని ప్రేమ మీలో ఉండదు. అమేన్ అని అతడు చెప్పాడు. అది మంచిగా అనిపించినది. బిడ్డ, నేను తిరిగి వచ్చినప్పుడు నీవు ఎగురుతావు. నీవు చేయవలసింది ఒకటే ఒకటి, విశ్వాసమున రెక్కలు జాడించు. నేను తీసుకుని వెళ్తాను. అందులో నుండి నేను ఎలాగో బయటికి రాగలుగుతాను అమ్మా. కేవలం రెక్కలు జాడించు, అంతే, నేరుగా నీవు వచ్చేస్తావు. కేవలము నీ విశ్వాసమును నీవు స్వీకరించి దానిపై నుండి అడుగు పెట్టు. టప్ టప్ అను శబ్దం చెయ్యి. ఎందుకనగా ఆరంభం నుండి నీవు పక్షిరాజు కాబట్టి. నిజం, ఆరంభం నుండి నువ్వు పక్షిరాజువి. నీ రెక్కలు జాడించు. ఆమె పైన చుట్టూరా తిరుగుతున్నది. నీవు ఎక్కడున్నావో అక్కడ క్రిందనున్న వాటిలో ఒకదాని వలె నీవు అగుపిస్తావు. ఆ బుడత తన పైకి ఎగురుతుంది. ఎలాగో తెలుసా? తన రెండు చిన్న చేతులు చప్పట్లు కొట్టినట్టు లేక రెక్కలు ఆ విధముగా కలిపినట్లుగా నాలుగైదు సార్లు పైకి క్రిందకు చెవుక్కుమని ఎగిరి దూకుతుంది. మొదటి విషయం ఏంటో తెలుసా? నేలపై నుండి తన కాళ్ళు పైకెత్తుతుంది. అయితే అతడేమి చేశాడో తెలుసా? ఈ చిన్న పక్షిరాజు పెరట్లోనున్న స్తంభం పైకి వెళ్లి కూర్చుంటుంది, నేరుగా పెద్ద పెంతికొస్తు శాఖలోకి. ఏంటో తెలుసా? తల్లి పక్షిరాజు చుట్టూరా తిరుగుతున్నది. ఆమె వైపు చూస్తున్నది. వదిలిన వస్త్రాలు ధరించి, తల వెంట్రుకలు కత్తిరించుకునియుండి, ఆ రంగు పూసుకున్న ముఖము అంటున్నది, బిడా, నీవు పెంతికోస్తు పక్షిరాజు కంటే ఎక్కువగా కాన్పించు. పెంతికోస్తు గ్రద్దగా నీవు అగుపడుచున్నావు. నీవు దానికంటే మరి కొంచెంగా నిన్ను నీవు కడుక్కోవలసి ఉన్నది, లేదా నేను నీ దగ్గరికి కూడా రాలేనేం అని చెప్పినది. అవునది, నిజమే. మీ భావాలను నేను గాయపరచుచున్నానని కాదు, అయితే మీలో నుండి కొంత నేను కత్తిరించ కోరుచున్నాను. సహోదరుడా, వేదిక వద్ద నుండి కూర్చొను కుర్చీ వరకు పెంతికోస్తు సంఘానికి కడుగు కొనుట ఎందుకు అవసరమో నేను నీకు చెప్పని, అది ఖచ్చితంగా నిజం. బరువులు ప్రక్కకు పెట్టు. మనకు ఉద్యోగం లేదంటే ఆశ్చర్యమేమీ లేదే. గ్రద్ద తినే తిండిని తినుట నీ ప్రార్థనా కూటానికి నీ వెలుటకు బదులు ఇంటి యొద్ద ఉండిపోయి నీకు అభిమానమైన టెలివిజన్ లోని దానిని చూచుట, స్త్రీలు ఈ బట్టలు ధరించుట, పురుషులు సంక్షేమ మద్యపానాన్ని అలాంటిది ఒక దాన్ని పుచ్చుకునుట. పురుషులరా, మీ యొక్క అర్థమేంటి? అటువంటి చెత్త గలిబిలిలో దేవుడు చెరుకోలేడు. అక్కడ దేశంలో మీరు పెద్ద సంఖ్యము కలిగి ఉండవచ్చును. మీరు కలిగిన దానికంటే మీకెంతో అధికమైన ధనము ఉండి ఉండవచ్చును. దాంతో ఏ ఒక్కటి పని చేయదు. మంచి మేధావుల సమూహము అని మీరు పిలుచుకునే వారితో మీరు సంబంధము కలిగి ఉండవచ్చును. మీరు అందమైన సూటు ధరించవచ్చును. అయితే సహోదరుడా, దేవుడు శుద్ధమైన హృదయము శుద్ధమైన చేతులు అడుగుచున్నాడు. ఆయనకు శుద్ధమైన సంఘము కోరుకుంటున్నాడు. తరువాత ఆయనకు ఆయనే కనపరుచుకుంటాడు. ఆయన నిన్న నేడు యుగములు ఒకటే రీతిగా ఉన్నాడని, ఆయన బలమును ఆయన చూయించుచు దేవుడు తన గంభీరమైన రెక్కలను చాచినప్పుడు, అవును ప్రభువా అని పక్షిరాజు చెప్తుంది, అదే నాకు కావలసి ఉన్నది, దాని కొరకు నేను పోరాడుచున్నాను, దాని కొరకే నేను వచ్చుచున్నాను అని పక్షిరాజు చెప్పును. నిజం, ఆయన నిన్న నేడు యుగములు ఒకటే రీతిగా ఉన్నాడు. అయ్యో, మన సమయం ఎటు వెళ్ళినది? ఇప్పుడు నేను బోధిస్తున్నట్లుగా భావిస్తున్నాను. నేను చేయవలసింది ఉన్నది. మనమేమి చేసేదిమి? ఎక్కడ పెంతికోసు సంఘానికి కావలసినది శుభ్రము చేసుకున్నట, దానికి కడుగుకున్నట అవసరమైనది, దానికి రుద్దడం అవసరమైనది. ఒక శుద్ధీకరణము కావాలి. ప్రజలారా, మీరు లోక సంబంధులు కారు. ఇతరుల వల్లే మీరు ఉండవద్దు. ఒక చిత్ర తారల వల్లే ఉండటకు ప్రయత్నము చేయవద్దు. నీవు దేవుని యొక్క కుమార్తెవు. నీవు దేవుని యొక్క కుమారుడవు. మ్యాట్ డిల్ల వలె లేక ఇంకొకరి వలె ఉండడానికి ప్రయత్నం చేయవద్దు. ఫీబడి ఎన్ని వలె లేక అతని పేరేదైనను లేక అలాంటి వారి కొందరు వలె ఉండటకు ప్రయత్నించకు. లోకములు ఉన్నవి ప్రేమించకు. లోకమునైనను లోకములు ఉన్నవాటైనను నీవు ప్రేమించితే దేవుని యొక్క ప్రేమ నీలో ఉండదు కూడా. సహోదరుడా, అది గాయమేనని నాకు తెలుసు. అది నేను వ్యాధిగ్రస్తునుగా చేస్తున్నది. దక్షిణాదివాసి అయిన వృద్ధుడైన మా అమ్మ నాతో తరచూ చెప్తుండేది, చిన్నవారం మేమందరము శనివారం రాత్రి పెద్ద దేవదారు తొట్టి యొద్దకు రావలసి ఉండేను. అందులో ఆమె నీరు పోస్తుంది, చిన్నవారికి చిన్నపిల్లలకు స్నానం చేయిస్తున్నది. 10 మందిలో ఆఖరు నేను. అదే తొట్టిలోని నీళ్లలో నేను ఆఖరుగా స్నానం చేస్తాను. కొంచెం అది వేడెక్కుతుంది. తర్వాత అమ్మ తీసుకుని, మేమెంతో పేదవారము, ఆమె పాత మాంసపు చర్మాన్ని తీసుకుని వాటిలో నుండి కొవ్వు తీటుకై దాన్ని గీకి వేస్తున్నది. మేము పంది కొవ్వును కొనటానికి తగిన వారం కాదు కాబట్టి ఆమె దానిలో నుండి కొవ్వు తీసేది. జొన్న రొట్టెలో పెట్టుకొయి మాకు పెసలు, ఆకుల దుంపలు, జొన్న రొట్టె మొదలగని ఉండేవి. మాకు జిలా మొదలగని ఉన్నవి. అమ్మ ప్రతి సాయంకాలం రాత్రి మాకు ఒక కొలత ఆముదపు నూనె ఇచ్చేది. అది వాసన చూసినట్టుగా, అది వాసన చూసినట్టుకైనా అలాంటి దాని యొద్దకు నేను నిలబడలేకుంటుని. నేను ముక్కు పట్టుకుని ఆమె యొద్దకు వచ్చి, అమ్మా వద్దు 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 అని చెప్పేవాడను. నేను దానికి తట్టుకోలేను. ఆమె నాకు ఒక మంచి మాట చెప్పేది, కుమారుడా, అది నిన్ను వ్యాధిగ్రస్తునిగా చేయనట్లయితే అది నీకెలాంటి మేలు చేయదు అని చెప్పినది. ఏ వాక్యం బోధించుట అలాగుంటున్నది. అది నిన్ను వ్యాధిగ్రస్తునిగా చేయనట్లయితే మంచిగా నీ ఆత్మ సంబంధమైన ఆకలికి కారణమైన రసములను పనిచేయించినట్లుగా అది నీకు ఏ మేలు చేయదు. అవునది నిజం. వాక్యం నిన్ను స్వతంత్రుడిగా చేయును, నిజముగా స్వతంత్రుడిగా చేయును. సంఖ్యలను కత్తిరించి వదులు చేయును. నీవది నమ్ముతున్నావా? సంఘానికి పరిశుద్ధాత్మ ఉద్యోగం అవసరమై ఉన్నది. ఇల్లు కడుగుకుండా దానికి అవసరం. ఇవి పక్షిరాజులు, వాటిని కోళ్ల మేతతో మేపవద్దు. అవి పక్షిరాజులు, ఎక్కడ ఎగరగలవో, ఎక్కడ చావగలవో అక్కడికి వాటిని తీసుకుని రా. అంతే, దేవుడు ఆయన సంతతిని లేక ఆయన పిత్రార్జితాన్ని ఆయన కాపాడుతాడు. ఆయన ఎన్నడూ దూరముగా ఉండడు. ఆయన ఎల్లప్పుడూ నిన్ను కటుడుకై సమీపంగానే ఉండును. నీవది నమ్ముతున్నావా? ప్రార్థన వచనముకై మనము తలవంచుకుందాము. ఇప్పుడు ఎంతమంది జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నారు? ప్రభువా, నా ఎల్ల కనికరము చూపుము. పక్షిరాజు తలంపులు నాకు దయచేయము. పక్షిరాజు కోరికలు నాకు దయచేయము. పక్షిరాజు జీవితాన్ని నాకు దయచేయము అని చెప్పండి. నమ్మువారికి సమస్తములు సాధ్యమే అనునవి ఎక్కడో అటు దూరాననున్న నీలి ఆకాశమున నేను ఎగురుదునుగాక. ప్రభువా, నా ఎదురు విశ్వాసము కలుగు చేయము, నా రెక్కలు పెరుగును కాక. నేను నిజముగా యేసును చూచే వరకు నా రెక్కల చుట్టూనున్న కండరాలు పెరుగును కాక. ఓ దేవుడి మిమ్మల్ని దీవించును. పరలోకపు తండ్రి, ఓ ప్రభువా, వర్తమాన ఇబ్బందిగా అగుపించి ఉండును, అయితే అది ఆ భావంతో ఇండుండలేదు. ప్రభువా, వారిని ఎదుగు తెచ్చుటకు, సంఘాన్ని కదిలించుటకు నీ వేది ప్రయత్నము చేయుచుంటివో, నేను ఏది నమ్మిటినో ప్రజలు తెలుసుకున్న మార్గమున మాత్రమే అది కొద్దిగా ఏబడెను. ఈ ఘనమైన నీ స్వాస్థ్యము, ఈ ఘనమైన పెంతికోసు సంఘము అది ఉన్నట్లుగానే ఘనమైనది. వారి చుట్టూరా ఉన్న పలు విధాలైన వరములను, పలు విధాలైన అద్భుతాలను, సూచికలను నీవు కదిలించావు. కొన్నిసార్లు కోళ్ల వలె వారు వెనుక కూర్చున్నారు. ఓ దేవా, వారు పక్షిరాజులని వారు ఎరుగుదురు కాక. వారు ఎగరగలరు. వారి విశ్వాసమును తీసుకుని అక్కడి నుండి ఎగిరిపోగలరు. ఇది జరగలేదు, దానికేమి లేదు అను ఈ పాత మాటకు దూరంగా వెళ్లిపోదురు కాక. ఓ దేవా, ఈ మధ్యాహ్నం ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించమని నేను ప్రార్థన చేస్తున్నాను. వారిలో ప్రతి ఒక్కరు యెహోవా రెక్కల కింద దగ్గరగా ఒదుక్కొని ఉందురు కాక. తండ్రి, అనుగ్రహము చూపము. నీ కుమారుడిని యేసునామమున నీకే వారిని అర్పణ చేస్తున్నాను. ఆమేన్. ఆయన ఏమి చేయను అది ప్రభు అయిన దేవునికి చెందును. ఇప్పుడు మనకు ప్రార్థన వరుస ఉండబోచున్నది. మనం ఇక్కడ నుండి వెళ్ళులాగున ఈ రాత్రి ఆలయానికి నేను వెళ్ళగొరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును. ప్రభును మీరు ప్రేమిస్తారా? ఆమేన్. తుల్సా, ఈ పెద్ద గుంపుల నుండి నేను వెళ్ళులాగున మరొకసారి మనం పడుకుందాము. నేను ఆయన ప్రేమిస్తున్నాను, నేను ఆయన ప్రేమిస్తున్నాను. ఎందుకనగా మొదట ఆయనను ప్రేమించను. కల్వరిలో ఆయన నా రక్షణ కొనెను. ఇప్పుడు ఆయనకు వినిపించుకుందాము. వర్తమానం ముగిసినది. ఇప్పుడు మనం ఆయనను ఆరాధన చేద్దాము. ఇప్పుడు ఒక విధముగా తల్లబుచ్చుకునుడి సముదాయము నిశ్శబ్దమగుచుండగా మనము చేతులు పైకెత్తుదాము. అదేంటి 100 లేదా 50 50 ప్రార్థన కడు సంఖ్య 1 కల నీవు నీ చేయి పైకెత్తు నీవు నిలబడగలిగితే నిలబడు ప్రార్థన కడు సంఖ్య 1 నిలబడు హెచ్ సంఖ్య 1 నీ చేయి ఎత్తు ప్రార్థన కడు సంఖ్య 1 లే అమ్మా ఆ వ్యక్తి విధివేనా హెచ్ సంఖ్య 1 ఇక్కడికి రమ్ము హెచ్ సంఖ్య 2 ఇస్రాయేల్ లో నశించిన గొర్రె అవును నిజమేనా ఎంతమంది భూమి మీద ఎన్ని జాతుల ప్రజలు ఉన్నారు 3 జాతుల వారు హాము షేము యాపెత్ యొక్క ప్రజలు వారే యూదులు అన్యులు సమరేయులు వారు సగము యూదులు సగము అన్యులు మీరు గమనించుతారా పెంతికొస్తున్నాడు ముందుగా పేతురుకు తాళపు చెవులను ఏసు ఇచ్చినని ఎంతమందికి తెలుసును అవునది నిజం అతడు యెరూషలేములో రాజ్యం యొక్క తాళములను అతడు యూదుల కొరకు తెరచెను అవునది నిజమేనా ఫిలిప్పు వెళ్లిపోయి సమరయలో వారికి బాప్తిస్మిచ్చెను ఆయనను పరిశుద్ధాత్మ వారి పైకి రాలేదు ఎందుకనగా పేతురు యొద్ద తాళములు ఉన్నవి వచ్చి వారి మీద చేతులుంచగా సమరయలు పరిశుద్ధాత్మను పొందారు అవునా అక్కడ కొన్నేలి గృహములో అక్కడకు ఎవరు పిలువబడిరి పేతురు అప్పటి నుండి ఏది కూడా చెప్పబడలేదు అన్ని జాతులకు సువార్త తెరవబడెను హాము షేము యాపెతు యొక్క ప్రజలు ఇప్పుడు మీరు గమనించట్లయితే మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు 2 తరగతుల ప్రజలు 2 జాతుల ప్రజలు మెస్సయా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరు అది యూదులు సమరయులు అయితే అన్యులు మనము ఆంగ్లో సాక్సన్లము మనము విగ్రహాన్ని ఆరాధన చేస్తూ వీపుపైన దుడ్డుకరను కలిగి ఉన్నాము ఏ మెస్సయా కోసము మనము ఎదురు చూచట్లేదు నేను మీ యొక్క గమనాన్ని పట్టుకుంటున్నాను ప్రార్థన వరుస సంక్షిప్తమ వరకు నేను చేయగలిగినట్లయితే తద్వారా వారందరూ ఒకే వరుసలోకి రాగలుగుతారు ఏ మెస్సయా కొరకు మనము ఎదురు చూచట్లేదు కాబట్టి మనము దేనిని పొందుకోలేదు కనుక అయితే ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూచుచుండేరో వారికి ఆయన కాన్పించను ఇప్పుడు ఎంతమంది నమ్ముచున్నారు ఇప్పుడు వారి మెస్సయాను వారు నిరాకరించిన తర్వాత అప్పుడు జ్ఞాపకం ఉంచుకోనండి ఆయన యూదుల యొద్దకు వెళ్లేను ఏ రకమైన సూచనను ఆయన చూయించను వారి యొక్క హృదయాలను ఆయన ఎరిగి ఉండెను ఆయన గుర్చి హేతుబద్ధమైన సంఘం ఏమని చెప్పెను ఆయన బయల్జెబూబు అని సోది చెప్పువాడని చెప్పారు యేసు చెప్పినాడు అందుకొరకు నేను మిమ్మలను క్షమిస్తాను అయితే ఒక దినమున అదే పని చేయుటకు పరిశుద్ధాత్మ వచ్చును దానికి వ్యతిరేకముగా మాట్లాడితే ఈ లోకములో గాని రాబో లోకంలో గాని క్షమాపణ ఉండదు అవును ఇప్పుడు గమనించండి ఆ సూచనను ఆయన యూదులు ఎదురు చేశాడు ఆయన దాని సమరుల మధ్యను చేశాడు అయితే అన్యుల మధ్య ఎన్నడూ చేయలేదు అలాంటిది ఒకటి కూడా నీవు కనుగొనలేవు లేదండి అయితే వెళ్ళకముందు ఆయన స్త్రీతో చెప్పాడు ఇప్పుడు ఈ స్త్రీని గమనించుడి ఆ వేశ్య మనం అలా పిలుస్తున్నాము సంయుక్త రాష్ట్రములో గల సగం బోధకుల కంటే దేవుని గుర్చి ఆమెకు ఎక్కువగా తెలుసును అవునది నిజం వారెంతో జ్ఞానవంతులు అతీతమైన ఆత్మకు వారి యొద్ద స్థలము లేదు వారిలో అనేక మంది మంచి క్రైస్తవులు అతీతమైన సహోదరులు అయితే ఇంకా వారిలో కొందరు కోడి పిల్లలు ఆమె తిరిగి వచ్చినది ఆ చిన్న స్త్రీ ఆయన వెళ్లిపోయి ఆయన శిష్యులను పంపివేశాడు ఇక్కడ కూర్చుని ఉన్నాడు సమరయులు మెస్సయా కొరకు దీని కొరకు సమరయులు ఎదురు చూచుచున్నారని ఎంతమందికి తెలుసు మీరు నమ్ముతున్నారా సరే పరిశుద్ధ యోహాను 4 మీకు వివరణ ఇవ్వనివ్వండి ఒక స్త్రీ బావి యొద్దకు వచ్చెను సమరే స్త్రీ నేను ఎక్కడ ఉన్నాను 40 నుండి 50 వద్ద హెచ్లో 40 నుండి 50 మీ స్థానాన్ని తీసుకోండి మంచిది హెచ్ 40 నుండి 50 వరకు అవతల ప్రార్థనా కార్డులు వారి స్థలాలు తీసుకోండి ఇప్పుడు గమనించండి ఆ రోజు బావి యొద్దకు ఆయన వెళ్లిపోయి కూర్చున్నాడు కొన్ని ఆహార పదార్థాలు కొనటానికై శిష్యులు పట్టణంలోనికి వెళ్లిపోయారు వారు వెళ్లిపోయిన తర్వాత అందంగా కనిపిస్తున్న ఒక ఆడ మనిషి ఆమె తలపైన కుండ పెట్టుకుని నడుచుకుంటూ వచ్చినది కొన్ని నీళ్లు చేదుకుంటానికి మొక్కిన లోపల వేసినది నాకు దాహమునికిమ్ము అని ఒకరు చెప్పుట ఆమె విన్నది తర్వాత ఆమె ఎదురుగా చూచినది ఆమె యూదుని చూచినది ఆయనకు 30 కూడా లేదు అయితే లేఖనం చెప్పినది ఆయన 50 వల్లే కనిపించినని ఎంతమందికి అది తెలుసు నీవు 50 సంవత్సరాల మనిషివైనవ కాదే నీవు అబ్రహామును చూచితవని చెప్పుచున్నావు అబ్రహామునికు ముందే నేనున్నాను అని ఆయన చెప్పాడు అవును కనుక నీకు 50 సంవత్సరాలు కూడా లేవే అని చెప్పబడెను ఆమె అక్కడ బావి వద్ద కూర్చుని ఉన్నది. అక్కడే యేసు నలుదిక్కులుగా ఉన్నట్లుగా కూర్చుని ఉన్నాడు. నాకు దాహమును కిమ్ము అని అడిగాడు. కొందరికి దక్షిణాదిన రంగు జాతి వారు తెల్లవారి అని తెల్లవారికి వారికి ఉన్నట్లుగా ఉన్నది. అప్పుడు వారికి వ్యత్యాసం ఉన్నది. నీవు యూదుడవయుండి ఒక సమరయ్య సమరయ్యను సమరయ స్త్రీని నన్ను అడుగుట అది నీకు ఆచారము కాదే? ఆయన అన్నాడు, అమ్మా ఇప్పుడు ఆలకించుడి, నేను నీకు ఏమి చెప్తున్నానో నీవది పొగొట్టుకుంటావు. అమ్మా నీతో మాట్లాడుతున్నది ఎవరు? నీవు ఎరిగి ఉంటే నన్ను నీవు దాహము అడిగదవు. నీవు ఇక్కడికి వచ్చి తోడుకొనకుండా నేను నీకు నీళ్లిచ్చదను. ఆమె అన్నది, బావి లోతైనది, చేరుకుంటానికి నీ యొద్ద ఏమీ లేదు. ఆ విధంగా సంభాషణ సాగిపోయినది. ఆయన ఏమి చేయచుండెను? ఆమె ఆత్మను సంధించుచుండెను. నీ యొక్క గమనమును పట్టుకుంటానికి ప్రయత్నం చేయుటకు ఇప్పుడు నీడలా చేయుచున్నది అలాంటిదే. నాకు దాహమును కిమ్ము అని ఆయన అడిగాడు. ఆమె యొక్క పొరపాటు ఏంటో ఆయన కనుగొనే వరకు సంభాషణ సాగిపోయినది. అది ఏమైనదో ఎంతమందికి తెలుసు? ఆమె వ్యభిచారంలో జీవించుచుండెను. కాబట్టి ఆయన అడిగాడు, నీ వెళ్లి నీ భర్తను తీసుకురా. నాకు భర్త లేడు అని ఆమె చెప్పినది అవునది నిజం. నీకు ఐదుగురున్నారు. ఇప్పుడు నీవు ఇంటున్నది నీ భర్త కాదు. మనం తలస్తుండగా ఆమె ఆ పరిస్థితిలో ఉన్నది. ఆమె ఒక వేశ్య, చెడ్డ పేరు గల స్త్రీ. లేఖమును గుర్చి ఆమె ఎరిగినది వినుము. బోధకులు పిలిచే రీతిగా ఆమె పిలవలేదు. బయల్జెబూబని, సోది చెప్పువాడని, ఒక దయ్యమని పిలవలేదు. ఎవరికైనా తెలుసు సోది చెప్పేవాడు దయ్యం వల్ల చెప్తాడని. కాబట్టి సోది చెప్పడనగా ఏంటి? అది తారుమారు చేయబడిన అంశం. దయ్యము దేనిని సృష్టి చేయలేదు. అతడు సృష్టి చేయువాడైతే అతనికై ఒక లోకమునే తయారు చేయును. అయితే దేవుడు ఏది సృష్టి చేశాడో అతడు తారుమారు చేయగలడు. అది మీరు అర్థం చేసుకున్నారా? ఇక్కడే అది మిశ్రిత జన్మల మధ్య అది చప్పనిదిగా ఉంటున్నది. ఒక పురుషుడు భార్యను చేసుకుని భార్యగానే ఆమెతో సంసారం చేస్తాడు. పడక నిష్కలంగా ఉన్నది. మరొక స్థితిలో అదే కార్యం చేసినట్లయితే అతడు అయిపోయాడు. చూశారా, అది తారుమారు చేయబడిన సంగతి. నా భావమేదో మీరు అర్థం చేసుకున్నారా? సాతానుడు తారుమారు చేయును. ఒక సోది చెప్పేవాడు దేవుని తారుమారు చేయు దీర్ఘదర్శి అవుతాడు. దయ్యం యొక్క మండలాల్లోకి తారుమారు చేయును. తర్వాత గమనించండి, అలాగూ ఆమె పిలవలేదు. అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను అని ఆమె అన్నది. అది ఆమె చెప్పినదని ఎంతమందికి అది తెలుసును? ఆ బోధకులు చెప్పిన దానికి అంతా వ్యత్యాసము. నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని అన్నది ఆమె. గమనించు, వినండి, మేమెరుగుదము, మేము సమరీలము, మాకు బోధించబడినది. మెస్సయ వచ్చినప్పుడు ఆయన ఇవి చేయనని మేమెరుగుదము. మెస్సయ గురుతు సూచన ఏంటి? అదేనా? మెస్సయ వచ్చినప్పుడు ఆయన ఇవి చేయను. అయితే నీవెవరు? నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. ఆమె పట్టణంలోనికి పరిగెత్తును పోయి, నేను చేసినవని నాతో చెప్పిన మనిషిని వచ్చి చూడుడి, ఆయనే మెస్సయ కాడా అని వారికి చెప్పెను. అయితే ఆయన ఏనాడు అన్యుల మధ్య చేయలేదు. అయితే ఆయన అన్యులకు వాగ్దానం చేశాడు. చేశాడా? మనకు 2000 సంవత్సరం తర్బీతు ఉన్నది. మెస్సయకై ఎదురు చూచుట కొరకై యూదులకు సమరయులకు తర్బీతుయుండెనో అలాగున. యేసు చెప్పియున్నాడు, సదుమలో లోతు దినములలో ఉన్నట్లుగా మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున ఉండును అని చెప్పాను. ఇప్పుడు గమనించుడి, సదుమ దినాలలో జ్ఞానవంతులైన వారితో లోతుతో వారికి ఉద్యోగముండెను. ఒక నవీన బిలిగ్రహం అక్కడికి వెళ్లిపోయి సువార్తను ప్రకటించెను, వారిని అంధులుగా చేశాను. అయితే వారిని గమనించు, అబ్రహాము సంఘమయ్యుండెను. ఏర్పరచబడి పెంతికోస్తు పిలువబడినవాడు, లోక కార్యములకు వేరు చేయబడినవాడు. అక్కడ మెథడిస్ట్ సంఘములో పెంతికొస్తు వారు ఉన్నారు. అక్కడ బాప్టిస్ట్ సంఘంలో పెంతికొస్తు వారు ఉన్నారు. పెంతికొస్తు వారనగా సంఘ శాఖ కాదు. కోరిన వారెవరైనా పొందు అనుభవము అది. కెథలిక్ వారు కావాలనుకున్నట్లయితే పెంతికొస్తు ఆశీర్వాదానికి పెంతికొస్తు సమస్త సంఘం వారికి నిర్బంధము లేదు. నువ్వు పెంతికొస్తువు ఎందుకనగా నీ యొక్క హృదయంలో నీవు పెంతికొస్తు ఆశీర్వాదాన్ని పొందితివి కాబట్టి. కాబట్టి అబ్రహాము పిలువబడ్డాడు. ఈ దేవదూత అక్కడ అబ్రహాముతో కూర్చుని ఉన్నాడు. అతడు ఆయనను ప్రభువా, ఎలోహీము అని పిలిచాడు. ఎలోహీము ఘనమైన యెహోవా దేవుడని ఎంతమందికి తెలుసు? నిజం, ప్రభువైన దేవుడు. ఆయన గుడార వైపున వీపు నుంచి కూర్చుని ఉన్నాడు. అబ్రహాముకు ఏమి చెప్పినో గమనించు. ఆయన క్రొత్త వ్యక్తి, అంత క్రితం ఎప్పుడూ లేదు. ఆయన అన్నాడు, అబ్రహామా, నీ భార్యైన శారా ఎక్కడ? అతడు భార్యను కలిగి ఉన్నాడని ఆయనకు ఎలాగ తెలుసును? ఆమె యొక్క శారా అని ఆమె శారా అని ఆయన ఎలాగ తెలియను? ఇప్పుడు బైబిల్ తెలుపుతున్నది ఆమె గుడారములు ఆయన వెనుక ఆమె ఉన్నదని అబ్రహాము ఆయనతో చెప్పినని బైబిల్ తెలుపుతున్నది. ఆయన చెప్పాడు, అబ్రహామా, జీవం యొక్క కాల ప్రకారముగా ఈ బిడ్డను వాగ్దానం చేసినట్లు నేను నిన్ను దర్శించబోచున్నాను, దాన్ని నేను నీకు ఇవ్వబోచున్నాను. శారా తనలో తాను నవ్వినది. పెద్దగా కాదు, తన వీపును గుడార వైపు నుంచిన దేవదూత శారా ఎందుకు నవ్వెను అని అడిగాడు. అది గమనించుడి. యేసు చెప్పాడు, అంతే కాలములకు ముందు పరిశుద్ధాత్మ రూపమున మెస్సయ వచ్చినప్పుడు అది అన్ని జనుల మధ్య జరుగునని చెప్పెను. పరిశుద్ధాత్మతో యోర్దాను యొద్ద ఆయన బాప్తీసం తీసుకున్నప్పుడు ప్రప్రదంగా మెస్సయ చేటుకు ఆరంభించినదేంటి? ఆయన ఏమి చేశాడు? రోగులను స్వస్థపరచుటకు మొదలు పెట్టాడు. ఆయన యొక్క ఆఖరి సూచన ఏంటి? వారి నుండి ఆయన మరణిపోక మునుపు ఆయన సూచన. ఆ సూచన అక్కడ ఉన్నది. పెంతికోస్తు ఉద్యమము ఏది తీసుకుని వచ్చినది? రోగులను స్వస్థపరచుట, అద్భుతాలు, సూచిక్రియలు. చివరిది ఏంటి? అది ఇక్కడే ఉన్నది. అక్కడ ఉన్న వారిలో ప్రార్థనా కార్డు లేకుండా ఎంతమంది ఉన్నారు? మీ చేతులెత్తండి. నమ్మకము, విశ్వాసముంచుడి. అదేంటి? సహోదర బ్రహం అని ఒకరు చెప్పారు. దేవుని యొక్క ఆత్మ వాగ్దానాన్ని ఎవరు చేశారో వాగ్దానాన్ని ఓడిపోనివ్వడు. ప్రార్థనా కార్డులు లేకుండా ఉండిన మీరు, నా వీపు మీ వైపు ఉంచున్నాను, మీరు ప్రార్థించండి. దేవుడు దేవుడైనట్లయితే, ఆయన జవాబు నిజమైతే, ఈ వారములో నేను సత్యమును మీకు చెప్పితిని. ఆయన కాన్పించుటకు ఇది దగ్గర సూచన అని. మర్యాద, మంచి మనస్సు గల ఎవరికైనా ఒక దాని అంతమున మనము ఉన్నామని తెలుసును. నాగరికత ఎక్కువ కాలము నిలబడలేదు. ఆమె కేవలము ఊగుతూ కదలచు ఉంటుంది. దేనికై అది ఎదురుచూచుచున్నది? నిర్ణీత కాలాన్ని అది దాటినది. నోహు దినాల్లో ఉండిన రీతిగా దీర్ఘ శాంతము ఏర్పాటు చేయబడిన వారి కోసము నిండు కాలాన్ని దాటిపోయినది. అది మార్గాన్ని అతిక్రమించినది. అయితే ఆయన సంఘము క్రమములో వచ్చుటకై దేవుడు ఎదురుచూచుచున్నాడు. నీ కొరకు, నా కొరకు ఆయన ఎదురుచూచుచున్నాడు. ఆశీర్వాదాన్ని ఆయన దయచేయును కాక. మీరు ప్రార్థించుడి. ఆయన వస్త్రపు చెంగును ఒక స్త్రీ ముట్టినది. ఇప్పుడు బయటన ఉన్న స్త్రీలలో కొందరు, అది బైబిల్ కథగా ఉండును కాక, ఇప్పుడు నమ్ముచున్న కొద్ది మంది స్త్రీలైన మీరు, దేవుని నమ్మటానికి తగినంత విశ్వాసం మీకున్నదని నమ్మునటువంటి మీరు, దేవుడు ఏమి చెప్పినో అది నిజము, సత్యమేనని నమ్మండి. ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టిన ఒక స్త్రీ ఉండెను. ఆయన వస్త్రమును ఆమె ముట్టినప్పుడు ఆయన వెనుదిరిగి, నన్నెవరు ముట్టిరి, నన్నెవరు ముట్టిరి అని ఆయన అడిగాడు. వారందరూ లేదనది. అరే, ప్రతి ఒక్కరూ నిన్ను, అయ్యో, ప్రతి ఒక్కరూ నిన్ను ముట్టుచున్నారు. పేతురు ఆయనను కఠినంగా మాట్లాడి, ప్రతి ఒక్కరూ నిన్ను ముడుతున్నారు, ఆ విధముగా నీవెందుకు చెప్పుచున్నావు అని అతడన్నాడు. అయితే నేను బలహీనపడినట్లుగా నేను భావిస్తున్నాను అని ఆయన అన్నాడు. అది సరైన అనువాదం. నాలుండి బలము పోయినది. బలము, సద్గుణము అనగా బలము, ఎంతమంది కదా తెలుసు. బలము నాలు నుండి వెళ్లిపోయినది. గుంపు చుట్టూ ఆయన చూశాడు. ఆ చిన్న స్త్రీని ఆయన కనుగొనే వరకు చూశాడు. ఆమె రక్తస్రావము నిలిచిపోయినది. ఆమె విశ్వాసం వల్ల ఆమె స్వస్థత పొందినదని ఆయన చెప్పాడు. అవును, నిజమేనా? బైబిల్ చెప్పుచున్నది, ఇప్పుడే మన బలహీనతల యందు మనతో సహానుభవము కలిగిన ప్రధాన యాజకుడు ఉన్నాడు. కృతగా వచ్చిన మీరు, మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు జ్ఞాపకముంచుకోనండి, స్వస్థత, ఆయన నాకు ఇచ్చిన ఈ సూటును ఆయన ధరించి ఉండి ఆయన ఇక్కడ నిలబడి ఉన్నట్లయితే ఆయన నిన్ను స్వస్థపరచలేడు. ప్రభువా, నీవు నన్ను స్వస్థపరచవా అని నీవు ఈ వేదిక యొద్దకు వచ్చినట్లయితే ఆయన నీకేమి చెప్పునో తెలుసా? నేను ఎప్పుడో అది చేశాను. నీ అతిక్రమణమై నేను గాయపరచబడతని. నా దెబ్బల చేత నీకు స్వస్థత కలిగినది. రక్షణ, స్వస్థత ముగించబడిన నిధి, దానిని అంగీకరించినది నీ విశ్వాసము. ఆయన మెస్సయ్యని రుజువు చేయుటకు ఆయన ఒకటి చేయును. నేను ఎలాంటి మెస్సయ్యానని ఇవి రుజువు చేయవు. నేను కృప వలన రక్షించబడిన పాపిని. ఆయన నన్ను ఎంతగా అభిషేకించను, ఆయన నిన్ను కూడా అభిషేకించవలసి ఉన్నది. కేవలం నాతోనే ఇది పనిచేయదు. అది పనిచేయుటకు అది నిన్ను కూడా తీసుకుంటుంది. పరిశుద్ధాత్మ నా మీదికి ఎంతగా వచ్చినప్పటికీ అది నీమీద కూడా ఉండవలసి ఉన్నది. ఆయన మన బలహీనతలలో సమానుభవం కలిగిన వాడు అయినట్లయితే, మరి బైబిల్ చెప్తున్నది ఆయన నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు అని. అలాగైతే ఆయన ఆ విధముగానే చేయును. ఆయన ఇక్కడున్నాడు, మనలో ఉన్నాడు. మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు ప్రతి ఒక్కరూ మీ స్థానాల్లో భయభక్తులుగా ఉండి ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ప్రభు అయిన దేవుడు అది అనుగ్రహించుడు కాక. ఇప్పుడే ప్రభువా, దయచేసి ఈ మంచి ప్రజలు, ప్రభువా, నేనిక్కడున్న ఉద్దేశం నీకు తెలుసు. వారు చూడాలని, చూచెదరేగాకని, ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నదని వారు ఎరిగినట్లయితే వారు చూచెదరేగాక. కఠినముగా ఒగపిస్తున్న ఈ వర్తమానములు వారిని కలయబెట్టి నా కొరకు మంచివారిగా నడుచున్నట్లుగా కాక, నా కొరకు మంచివారిగా నడుచున్నట్లుగా కాక కలయబెట్టునని వారిరుగుదురు కాక. ఎందుకనగా నీవది అభిషేకించదివి అలాగూ చెప్పితివి. రుజువు చేయి ప్రభువా, నీకై నేను మాట్లాడితిని, నా కొరకు మాట్లాడము ప్రభువా. నా మాటలు నిజమగునట్లు, ఎందుకనగా అవి నీ యొద్దు నుండి వచ్చినవి. యేసు నామమున అడుగుచున్నాను, ఆమేన్. నీ పిలుపు స్వీకరించు, నీ దినమును పొగట్టుకోవద్దు. ఇక్కడ ప్రార్థన వరుసలో ఉన్నవారు ఎంతమంది? నాకు తెలియని వారు ఉన్నారు. మీరు ఎరుగిన వారిగా ఉన్నవారు ఎంతమందో, మీ చేయి పైకెత్తడు. బయట ఉన్నవారు, ఎరుగిన వారు, మీ చేతులు పైకెత్తండి. ఇక్కడ కూర్చున్న జీన్ గోడ్ను తప్ప ఏ వ్యక్తిని నేను ఎరుగను. ఫ్యాట్ టైలర్ అక్కడ ఉన్నాడు, ఆ ఒక్కనే నేను చూడగలుగుతున్నాను. నేను ఎరిగిన ఒక్కడు మాత్రమే, నా కుమారుడు అక్కడ నిలబడి ఉన్నాడు. అక్కడ ఎర్రటోపి పెట్టుకుని అక్కడ కూర్చుండి కళ్ళు నలుపుకుంటున్న స్త్రీ, కంతల నొప్పితో నీవున్నావు. బాగు చేయమని ఆయన నీవు అడగగా యేసు నీ మనవి విన్నాడని నీవు నమ్ముతున్నావా? ఆయన నీ మనవి విన్నాడని నీవు నమ్ముతున్నావా? అందుకొరకు నీవు ప్రార్థన చేస్తున్నావు. నీవు చేయట్లేదా? అది నిజమైతే లేచి నిలబడు. అది సత్యమైతే నీ చేయెత్తు. నేను నిన్ను ఎరుగునట్లే నీవు నన్ను ఎరుగవు. మిగతా చేయెత్తు, రెండు చేతులు. అమ్మా, క్రితం నా ఉజ్జీవకుటాల్లో నీవు నన్ను చూశావు, అయితే నా అర్థం నీకు, నీవు నాకు తెలియదు. లేదు, సరే, మంచిది. ఇప్పుడు అవి నిలిచిపోయినవి. నీవింటికి వెళ్ళు, ఆరోగ్యంగా ఉండు. ప్రజలను నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఆ స్త్రీ దేన్ని ముట్టెను? ఇక్కడ నా చేయి ఉన్నది. ఆమె నా కుటుంబంలో ఉన్నట్లు నాకు జ్ఞాపకం లేదు. ఇప్పుడు మీరు చెప్తారు, అక్కడ బాల్కనీలో ఇక్కడ క్రింద ఒకవేళ క్రితం కూటములో ఉన్నవారు, వారి సంగతి ఏంటి? మీరు ఎవరో నాకు తెలియదు. నేను ఎరిగినది ఒకటి, మీరు కూటములో ఇప్పుడు ఉన్నారు. ఆమె అక్కడ ఉన్నది, ఆమె ఒకటి ముట్టినది. కొంచెం సేపటి క్రితము నేను చెప్పాను, ఆ అగ్నిస్తంభం మీరది చూచుట్లేదా? ఇప్పుడు దాని యొక్క పటము ఎంతమంది యొద్ద ఉన్నది? ఇక్కడ కూటములో వారి యొద్ద అది ఉన్నది. అది అగ్నిస్తంభం వల్లే కనిపిస్తున్నది. అది అవును కదా? మరియు దాని యొక్క జీవము అది దేని ఉత్పత్తి చేయును? ఒకటే, నేను కాదు. ఇప్పుడు అది దేని ఉత్పత్తి చేయును? అది దేవుని కుమారుడిగా ఉండినప్పుడు ఏమి చేసినో అది ఆ కార్యాలనే చేయును. ఇప్పుడు అది దత్తపుత్రులుగా, దత్తపుత్రికలుగా ఉన్నవారిలో దేవుని నిజమైన కుమారుని కృప ద్వారా అది ఉన్నది. నేరుగా అక్కడేనండి. నీవు ఆ గుండె జబ్బు నుండి విడుదల పొందగోరుచున్నావా? అక్కడే కూర్చొని దేవుడు నిన్ను స్వస్థపరచునని నమ్ము. నీవు తూతుచున్నావు, తిరుగుతూ ఉన్నావు. తటాలన ఒక చిన్న వింతైన భావన నిన్ను కదిలిస్తున్నది. అవునది నిజమేనా? నీవు నాకు తెలియదు. నేను నీకు తెలుసా? నేను నీకు తెలియదు, నీవు నాకు తెలియదు. అది నిజమైతే నీ చేయి పైకెత్తు. నీ గుండె జబ్బు పోయిందని నీవు నమ్ము. నీ చేయి ఊపు, మంచిది. అప్పుడు అది పోయినది. చూశావా? మీరు నమ్ముతున్నారా? ఇక్కడనే ఒక స్త్రీ కూర్చుని ఉన్నది. ఆ స్త్రీ పైన ఆ వెలుగు నీకు కనబట్టలేదా? పిత్తాకోశము జబ్బును ఆమె కలిగి ఉన్నది. ఆమె అది పోగొట్టుకోబోతున్నది. దేవా, సహాయం చేయము. మిస్ స్మాల్, ఆ పిత్తాకోశము జబ్బు నుండి దేవుడు నిన్ను స్వస్థపరచునని నీవు నమ్ముతున్నావా? అలాగైతే లేచి నిలబడు. నీవు కలిగి ఉన్నావని తలంచిన దానికంటే నీవు ఎక్కువ విశ్వాసాన్ని కలిగి ఉన్నావు. ఆ స్త్రీ నాకు తెలియదు, అది దేవుని యొక్క కృప. మనకు తెలియని వారమైతే, అమ్మా నీ చేయి ఇలా ఉపు అక్కడ, నీవు నాకు తెలియదు, అయితే ఆయన నీతో చెప్పినది అది సత్యమేనా? నీ చేయి పైకెత్తు, ఆయనేమి చెప్పినది? మంచిది. అప్పుడు విశ్వాసము కలిగిండు, ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళు. నీవు నమ్మినట్లయితే, ఇక్కడే కూర్చున్న ఈ స్త్రీ కడుపులో కడుపు నొప్పి కలిగి ఉన్నది. అవును ఎఫి, నేను మాట్లాడుచున్నది ఆ వ్యక్తితో. నిలబడు ఎఫి, అదేనా నీ జబ్బు? నీవు నాకు తెలియదు. అదే నిజమైతే నీ చేతులు పైకెత్తు. నా జీవితంలో నిన్ను నేను ఎన్నడూ చూడలేదు. ఆకాశంలో ఉన్న దేవునికి అది తెలుసు. ఇంటికి వెళ్ళు, అది అయిపోయినది. దేవుని నిన్ను దీవించును. మీరు మీ పాపములో మీరు చనిపోతే అది దేవుని తప్పిదము కాదు. సంఘానికి నీవెంతో నమ్మకస్తుడుగా కావచ్చును, అయితే పాపి ఒక అవిశ్వాసి అవుతాడు. దేవుని ఎందు విశ్వాసముంచుము. మంచిది. ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు రోగుల మీద చేతులుంచుకైనా ఇది నా ప్రార్థన వరుస. ఏదేమైనప్పటికీ నీవది నమ్మబోతున్నావా? ఇప్పుడు ప్రార్థనాకారులు లేకుండా ఉండిన వారు, ఎక్కడైతే వివేచన వరుసలో వరుస ఉండదో అక్కడ ప్రార్థనా కార్డు లేకుండానే ఉండును. మిగతా వారు నమ్మటకు ఆరంభించుడి. చుట్టూరా కదలవద్దు. చూశారా, మీలో ఒక్కొక్కరు ఒక ఆత్మ. గమనిస్తున్నారా? మీలో ఒక్కొక్కరు ఒక ఆత్మ. మీకు తెలుసా? వారికి తెలియదు. మీరు చనిపోతారు. కాబట్టి నేను మాట్లాడుచున్నది మీ ఆత్మను గుర్చి, మిమ్మల్ని గుర్చి కాదు. అది మీ ఆత్మ. అమ్మా ఇక్కడికి రా, దేవుని సేవకుడని నీవు నన్ను నమ్ముతున్నావా? మనము ఒకరికొకరము ఎరిగిన వారము, మనము ఒకరినొకరము తెలియని వారము. అది నిజమైతే పైన బాల్కనీలో ఉన్న ప్రజలు తెలుసుకుంటానికై మనం ఎరుకైన వారము కాదని, ఎన్నడూ కనుసుకోలేదని. నీ చేయి పైకెత్తు. ఇక్కడ అన్ని వైపులా వరుసల్లో ఉన్న ఆ వరుసల్లో ఉన్న మొదటిగా ఉన్నది స్త్రీ కనుక. ఇక్కడ పరిశుద్ధ యోహాను 4 జీవితములు ప్రప్రదంగా ఒక పురుషుడు స్త్రీ కలిసికునుట. మన మధ్య ఉన్నది క్రీస్తు యొక్క ఆత్మైతే అలాగైతే ఆయన క్రీస్తు కార్యములే చేయను. దయచేసి కదలవద్దు, నీవు ఇతరులను పాడు చేస్తావు. చూస్తున్నారా, మీలో ప్రతి ఒక్కరిని నేను స్వాధీనమంచుకున్నాను. నేను మీకు సహాయం చేయ ప్రయత్నిస్తున్నాను. ఎంతో భయంతోనూ నిశ్శబ్దంగా ఉండు. మంచిది, ప్రభుణ దేవుడు నిన్ను గూర్చి ఒకటి చెప్పినట్లయితే, నీవిక్కడికి వచ్చావు, బహుశా నీవు జబ్బుతో ఉండవండవచ్చును, నీవు కాకపోవచ్చును. నీవు అలాగైతే నేను ఇక్కడికి వచ్చి నా చేతులు నీపైన పెట్టి అమ్మా నీవు ఆరోగ్యంగా ఉండబోతున్నావు అని చెప్తే నీవది నమ్మగలవా? ఎందుకనగా అది సత్యమే. అయితే పరిశుద్ధాత్మ ఇక్కడే ఉండి, ఇదే ప్రభు అని యేసేయుండి ఈ సూటు ధరించి ఇక్కడ నిలబడితే, ప్రభువా నన్ను స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు అని నీవు చెప్తావు. నేనిప్పుడో అది చేసేతిని అని ఆయన చెప్తాడు. అయితే ఆయన కృతములో బావి యొద్ద స్త్రీ ఎడల చేసినట్లుగా, కృతములో ఇక్కడ ఉండినప్పుడు ఆయన చేసినట్లుగానే, ఆయన ఎవరైనది నీకు తెలియచేయుటకై ఆయన ఒకటి చేస్తే ఎలాగూ ఆమె తెలుసుకున్నట్లు ఆయన చేసెను. ఆమె బ్రతుకులో ఉండిన ఒక్కదానిని ఆమెకు చెప్పడం వలన. సభలోని వారు, నిజమేనాది, నీవు క్రొత్తగా వచ్చావా? ఆమె బ్రతుకులో ఉన్నది ఒకటి ఆయన చెప్పాడు. ఇప్పుడు నీ జీవితంలో ఉన్న ఒకదానిని ఆయన చెప్తే, సిమోను పేతురేడ్లా ఆయన చేసినట్లుగా, లేక బైబిల్ గ్రంథంలో మరొకరేడ్లా చేసినట్లుగా చేస్తే, ఆయన చేసినట్లయితే, అప్పుడు ఆయన నీకు ఎంతో విశ్వాసం దయచేయను. నమ్ముటకు మీలో ఒక్కొక్కరికి అది విశ్వాసమిచ్చను. అది ఇక్కడే ఉన్నది. ఒక నల్లటి తెరల వెనుక కాదు, ఒక దయ్యపు విహారపు స్థానమందు కాదు. అయితే సాక్షాత్తుగా బైబిల్ గ్రంథంలోని వాక్యములో నుండి వేదిక నొద్ద నీతోనే. మత వేదములతో కొంచెం తలక్రిందులుగా ఉండవచ్చు, అయితే అది లేఖనం అలాగే ఉండను. చూశారా, నేను నీకు సహాయం చేయగలిగి అది చేయకపోతే నేను వంచకుడును అవుతాను. నేను సహాయం చేయగలిగి చేయకపోతే ఈ బైబిల్ గ్రంథము ప్రక్కన ఇక్కడ నిలబట్టుకు నేను యోగ్యుని కాదు. నేను నీకు సహాయం చేయలేను. నేను చేయగలిగింది ఒకటి మాత్రమే, నిన్ను స్వస్థపరచుటకు, నీవు వ్యాధితో నుండి నిన్ను బాగు చేయుటకు, క్రీస్తు ఇక్కడ ఉన్నాడని ఒకటి నీవు గ్రహించినట్లు చేయటం మాత్రమే చేయగలను. నీవు వ్యాధితో ఉన్నావు, నీవు స్త్రీ సంబంధమైన జబ్బుతో బాధపడుతున్నావు, అది స్త్రీ వ్యాధి. అవునా? అది నిజమైతే నీ చేయి పైకెత్తు. కాబట్టి నేను ఊహిస్తున్నానని కాదు అని నీవు తెలుసుకో. ఒక్క నిమిషము, ఒకటి నీ గుండె మీద పెట్టుకో. దేవుడు నీకు ఏమి చేయాలని కోరుతావో నీ హృదయంలో నీవు ప్రార్థన చేయి. ఆ ఇప్పుడే నీ హృదయంలో ఒకటి ఉన్నది, అది నీ భర్త, అది నీ యొక్క భర్త. అతనిలోని బలహీనత ఏంటో దేవుడు నాకు చెప్పగలని నీవు నమ్ముతున్నావా? అది అతని మెదడులో ఒక బలహీనత. అది ఇలాగ పిలువబడుతుంది, మెదడులో ధమనులు గట్టిపట్టం. అది నిజం. అవునది నిజం. నీవెవరైంది దేవుడు చెప్పగలిగితే నీకు ఎక్కువ విశ్వాసాన్ని కలిగిస్తుందా? నీవు దాన్ని నమ్ముతున్నావా? నాన్సీ గిలెప్సీ, యేసుక్రీస్తు నిండు హృదయముతో నీ భర్తను స్వస్థపరిచాడు, బాగు చేశాడు. ఇంటికి వెళ్ళు. ఆ చేతి రుమాలు అతనిపై, ఆ చేతి రుమాలు అతని కొరకై తీసుకుని వెళ్ళు. అది నిజం. అవును కదా? మంచిది, నీ దారిని వెళ్ళు. ఇప్పుడు నీవు దేవుని నమ్ముతున్నావా? నమ్మిక మాత్రం ఉంచము, అనుమానపడవద్దు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ పెద్ద సంఘాన్ని మీరు ఇష్టపడితే నాతో కలిసి ప్రజల కొరకు ప్రార్థించమని నేను అడుగుతున్నాను. ఒకరి తల్లి, ఒకరి తండ్రి, ఒకరి ప్రియమైన వారు కావచ్చును, ఒకరి భర్త అయ్యుండవచ్చును. ప్రార్థించండి. దయచేసి చుట్టూ తిరగవద్దు. నీవు కూటమును పాడు చేస్తావు. నిశ్శబ్దంగాను ప్రార్థనాపూర్వకంగాను ఉండు. మనం 10 నిమిషాల్లో విరామం తీసుకోబోతున్నాము. నీవు ఇష్టపడితే అలా భయభక్తులతో ఉండు. అమ్మా రా, ఒక మాట నేను చెప్పకపోతే నేను అలా ప్రార్థిస్తాను. నీవది నమ్ముతున్నావా? ప్రభుని యేసు, ఈమెను నీవు స్వస్థపరచమని యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. రా సహోదరుడా, నీ నిండు హృదయముతో నీవు నమ్ము. మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు నామములో అతనిని బాగు చేయము. ఆమేన్. నా సహోదరుడా, దేవుని నిన్ను దీవించును. అలాగేనయ్యా, అది ఎలాంటి వ్యత్యాసము కలుగు చేయదు. లేదండి, అది బాగుంటుంది. నీలో ఉన్న పొరపాటేదో నాకు తెలుసు, అయితే నీకు చెప్పనవసరం లేదు. నేను చెప్పినట్లయితే అది నీకు సహాయపడుతుందా? సహాయపడదు. మంచిది, అయితే ఎలాగైతేనేమి? నీవక్కడ విడిచినప్పుడు నీ గుండె జబ్బు నిన్ను విడిచినది. తండ్రి నీకు వందనములు అని చెప్పుకుంటూ ఆనందముతో నీ దారిని వెళ్ళు. అయ్యా రండి. ప్రభుని యేసు నామములో తండ్రి, అతనిని నీవు స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఇప్పుడు నమ్ము. ఇప్పుడు సహోదరి విశ్వాసముచ్చు, రమ్ము చూడు. అక్కడ సుమారు 3,000 మంది ప్రజలు నీ కొరకు ప్రార్థిస్తున్నారు. యేసు నామములో ఈమె స్వస్థత పొందుకుందు కాక తండ్రి దయచేయము. అయ్యా రండి. ఒకప్పుడు నీకు కాళ్ళ కీళ్ల వాతపు జబ్బు వచ్చినది. ఇప్పుడు నీకు విశ్వాసం ఉన్నట్లయితే ఇప్పుడు నీవు నమ్ముతున్నావా? వెళ్ళు, యేసుక్రీస్తు నామములో స్వస్థత నుండి వెళ్ళు. రమ్ము. తనివైన దేవా, ప్రభుని యేసు నామములో మా సహోదరిని స్వస్థపరచము. ఆమేన్. ఇప్పుడు నమ్ముచు రండి. ప్రతి ఒక్కరూ నమ్మి ప్రార్థించుడి. పరలోకపు తండ్రి, యేసు నామములో నీవు ఈమెను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. రా సహోదరుడా. ఒక్కొక్కరి కొరకు మనము దర్శనాలు ఉండినట్లయితే మనకు అది అవి వేదిక వద్ద నన్ను కట్టివేయవలసి ఉండును. చూశారా, నేను వెళ్లిపోతాను. అయితే నీవు తెలుసుకున్నట్లుగా వెళ్ళు. ఈ రాత్రి భోజనం భుజించు, అది చాలా రుచిగా ఉంటుంది. కడుపు జబ్బు నిన్ను విడిచిపెట్టినది. అవునా? వెళ్లి భుజించు. మంచిది సహోదరి, రా. ఒక ఉద్దేశం కొరకు నేనది చేయదను. స్నేహితులారా, నన్ను నేను త్రోసివేసుకుంటాను. నాలో నుండి ప్రభావం బయలువెళ్లినని యేసు చెప్పి ఉన్నాడని ఎంతమందికి తెలుసు? నేను ఇప్పుడు నిజముగా బలహీనంగా ఉన్నాను. ఓ తండ్రి, మా యొక్క సహోదరిని నీవు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములు దయచేయము. ప్రియమైన సహోదరి, రా. ఇప్పుడు అనుమాన పడవద్దు. నిన్ను హృదయముతో నమ్మి రా. ఓ ప్రభువా, క్రీస్తు నామములో మా సహోదరిని స్వస్థపరచము. ప్రభువా, ఆమెకు జయము దయచేయము. నా సహోదరి, రా. నమ్మిన వారి వలన ఈ సూచికలు వెంబడించను అని బైబిల్ చెప్తుంది. యేసు నామములో ఆమె స్వస్థత పొందుకును కాక. ఆమేన్. రా సహోదరి, నీ వీపు నొప్పి నిన్ను విడిచినది. నీవు ఆనందిస్తూ నీ దారిన వెళ్ళు. మీరు నమ్ముతున్నారా? చూడండి, ఎందుకు ఎందుకు వినండి. నేను మేము అడగకూర్చున్నాను. స్నేహితులారా వినండి, వారు ఇక్కడికి వచ్చినప్పుడు బైబిల్ అది ఇలాగ చెప్తుంది, వారు రోగుల మీద చేతులుంచరి వారు స్వస్థత పొందుదురు. అది వారికి చెప్పినంత అవుతున్నది. మీరది నమ్మట్లేదా? ఖచ్చితంగా మీరు నమ్మాలి. అయ్యా ఇటు చూడుడి, నేను ఆయన సేవకునని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు కొంచెం సేపటి క్రితమే నేను నిలుపు చేసిన ఒక స్త్రీ ఉన్నది. నీవు పురుషుడువు, నీ ఇబ్బందులు దేవుడు నాకు చెప్పగలడని నమ్ముతున్నావా? మరియు నిన్ను బాగు చేయనని నమ్ముతున్నావా? అవునండి. నీకు ఒకటి, నీ కడుపు జబ్బు నిన్ను బాధిస్తుంది కొద్దిగా. అది నిజమేనా? అవునండి. అవునండి, నీ మూత్రాశయ గ్రంథులు. అవునండి, ఎందుకంటే నీ మూత్రాశయ గ్రంథులు నీకు భయాన్ని కలుగు చేస్తున్నవి. అదే నిన్ను తబ్బిబుడు చేస్తున్నది. అది ఖచ్చితంగా నిజం. నీ భార్య కూడా బాగుపడనని నీవు అనుకుంటున్నావా? నీవు నమ్మితే మంచిది. నీవు నీ నిన్ను హృదయముతో నమ్మినట్లయితే అప్పుడు నీ భార్య స్వస్థత పొందగలదు. ఆ బలహీనత వలన తబ్బిబులవుట బలహీనత మొదలగనివి. ఆమె స్వస్థత పొందుకనని పొందుకుంటుందని నీ నిన్ను హృదయంతో నీవు నమ్ముతున్నావా? నీవు దారిన వెళ్తూ ప్రేమని యేసు ధన్యవాదాలు నీకు అని చెప్పుకుంటూ వెళ్ళు. ఆమె కూడా బాగుపడుతుంది. ప్రభుని యేసు, నీవు ఇది సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని మహిమ అతనిపైకి వచ్చి అతని స్వస్థత పొందును. యేసుక్రీస్తు నామములో ఆమేన్. నమ్ముతూ వెళ్ళు. మిస్టర్ డాడ్, నీ నిన్ను హృదయంతో నమ్ము. నీ నిన్ను హృదయంతో నమ్ము, స్వస్థత పొందుకో. మంచిది. అయ్యా రండి. పరలోకపు తండ్రి, మా సహోదరిని నీవు స్వస్థపరిచి బాగుపరచమని యేసు నామములో అడుగుచున్నాను. ప్రేమైన సహోదరి రండి, నీ నిండు హృదయముతో ఆయన నమ్ము. మా తండ్రివైన దేవా, ఆమెను నీవు బాగు చేయమని నీకు యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను. రా సహోదరుడా, చిన్నపిల్లవాణ్ణి తీసుకుని రా. ఇప్పుడు అనుమాన పడవద్దు. నీవు ఏ విధముగా సిలువ క్రిందకు వచ్చి ఉంటేవో ఆ విధముగానే అతన్ని తీసుకుని రమ్ము. ప్రభువా, యేసు నామములో వారిని ఆశీర్వదించుము. ఆమేన్. సహోదరి రా, నీ నిండు హృదయముతో నమ్మి రమ్ము. తండ్రి, యేసు నామములో నీవు ఆమెను స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాను. అమేన్. ఇప్పుడు నమ్ము. నిజంగా భయభక్తులతో ఉండు. నీ నిండు హృదయముతో నమ్ము. ప్రభుని యేసు నామములు, ప్రభువా, ఆమె స్వస్థ పొందుకును కాక. అమేన్. రా సహోదరి, నీ నిండు హృదయముతో నీవు నమ్మి ఆమె బాగుపడునని, ఆమె దృష్టి పొందునని అది నమ్ము. ఓ ప్రభువా, యేసుక్రీస్తు నామములు నీవు ఆమెను స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గత రాత్రి సుమారు 15-16 సంవత్సరాల అబ్బాయి కొరకు ప్రార్థిస్తున్నాను. అతడు జరిగి వెళుతున్నప్పుడు చిన్నవాడే, గొప్ప విశ్వాసం గలవాడు. నీ అతని వైపు చూశాను. సందర్భంగా, బిడ్డా నీకు తెలుసా అని అడిగాను. కనుక అతను వెళ్లిపోయాడు, అక్కడికి దిగిపోయాడు. ఆ చిన్నవాడు పుట్టుకతోనే గుండీవాడు. చూపు పొందుకున్నాడు. ఓ సోదరు బ్రహాం, నేను చూడగలుగుతున్నాను అని తిరిగి కేక వేస్తున్నాడు. ఇక్కడ ఒకరున్నారు, బిడ్డ యొద్ద నుండి ఒక దారం వాటర్ హెడెడ్ బేబీ, బోడిగుండు బిడ్డ, ఎంతో శుష్కించిపోయాడు. ఒక రాత్రి దాటిపోతున్నాడు. సంఘటనలు జరుగుతూ ఉంటుంది. అయినను నీవు నమ్మవలసి ఉంటుంది. చూశారా, మీరు కోడి పిల్లలు కాదు సుమా, మీరు పక్షిరాజులు. రా ప్రభువా, దేవుని మహిమ కొరకై యేసు నామములో వారు స్వస్థత పొందుకుందురు కాక. ఆమేన్. రండి, నమ్ముతూ విశ్వాసం ఏదో ఒకటి. స్నేహితులారా, నేనేమి తలస్తున్నానో తెలుసా? నేను కాదు, ప్రజలను చివాట్లు పెడుతున్నది. అయితే ఒకటి మీరు తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మన బ్రతుకుల్లో ఎంతో ఎక్కువగా టెలివిజన్ ఉన్నది. మనకు అహ్లాదాలు కావాలి. నిన్ను అహ్లాదపరచుట కొరకై ఈ విషయాలను దేవుడు చూయించట్లేదు. ఆయన సన్నిధిని నీవు గుర్తించాలని ఆయన నిన్ను కోరుతున్నాడు. అలాంటివి ప్రతి ఒక్కరికి సంభవిస్తవి. అయితే అది చంపే అంత చేస్తుంది. ఓ, నేను వరుసలోకి వెళ్ళలేకున్నాను. అమ్మా, ఇక్కడికి రా. నేను నీవు ఒకరికొరము ఎరిగిన వారము. నీ బలహీనత ఏదో, నీ బలహీనత ఏంటో దేవుడు నాకు చెప్పగలని తలస్తున్నావా? అది నీకు సహాయపడుతుందా? ఈ స్త్రీతో దేవుడు ఒకటి చెప్పినట్లయితే మీరందరూ, మీ అందరికీ అది ఉపయోగపడినా? అది నీ చెవి, దానిని దేవుడు బాగు చేయనని నీవు నమ్ముతున్నావా? నువ్వు భయపడ్డావు. అది క్యాన్సర్, అది నీ ఎడమ చెవిలో ఉన్నది. అవును, అది నిజమా? అది ఉండేను, అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు చూడు, నీవు దేవుని నమ్ముతున్నావా? నీవెవరైనది దేవుడు నాకు చెప్పినట్లయితే అది నీకు సహాయపడుతుందా? మంచిది. రూబీ థామ్సన్, ఇంటికి వెళ్ళు, ఆరోగ్యంగా ఉండు. యేసుక్రీస్తు నామములు, చూశారా, విశ్వాసముచ్చము. ఇప్పుడు రా, అనుమాన పడవద్దు. నీ ఇబ్బందిని దేవుడు నాకు చెప్పగలడు. అది నీకు సహాయపడుతుందని నీవు అనుకుంటున్నావా? అలాగైతే మధుమేహ వ్యాధి, గుండె జబ్బు, ఆరోగ్యంగా ఉండి రహదారిని వెళ్ళు. దేవుని నమ్ము, అది పెద్దవారవట. ఇప్పుడు నమ్మి వెళ్ళు. ఓహో ప్రభువా, మా సహోదరిని నీవు స్వస్థపరచమని, అతని బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దేవా, దయచేయము. ప్రియమైన సహోదరి, రమ్ము. ప్రభుని యేసు నామములు ఆమె స్వస్థపరచమను కాక. ఆమేన్. దేవుని ఆశీర్వాదాలను అడుగుట అవి ఎలాగూ విఫలమవుతవి? యేసుక్రీస్తు నామములు ప్రభువా, అవి జరుగునుగాక. ఆమేన్. రా నా సహోదరుడా, యేసుక్రీస్తు నామములు నా సహోదరుడు స్వస్థత పొందుకునుడు కాక. రా సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును. నేరుగా తల్లిని తీసుకుని రా. మంచిది సహోదరి, ముందుకు రా. యేసుక్రీస్తు నామములో నీవు స్వస్థత పొందుకుందువు కాక. రా, యేసుక్రీస్తు నామములో మా సహోదరి స్వస్థత పొందుకును కాక. ఇప్పుడు నమ్ము. అలాంటిదే అక్కడ జరిగిన విషయం. నీవు అనుమానించకపోయినట్లయితే, ఓ దేవా, పేదవాడైన ఈ ప్రేమైన సహోదరుని దీవించుము. పరలోకపు తండ్రి, నీవు అతన్ని స్వస్థపరిచి బాగుచేయమని నేను ప్రార్థన చేయుచున్నాను. అతను తన దృష్టిని పొందుకుని బాగుపడినట్లు అది జరుగునుగాక. యేసు నామములు ఆమేన్. ఇప్పుడు నమ్మకముంచు, అనుమానపడవద్దు. నేను స్వస్థపరచలేను, ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన స్వస్థపరచువాడు, అనుమానపడవద్దు. గుడ్డి బత్తలమయ్యవలే ఉండు. నీ హస్తాల వైపు చూస్తూ ఉండు. యేసుక్రీస్తు నామములో ఈ సహోదరి స్వస్థ పొందుకుండు కాక. మంచిది ప్రేమైన సహోదరి, రా. మీరు నమ్ముతున్నారా? ప్రతి ఒక్కరూ నిజమా? ఒకటి జరిగినది. ఒక్క నిమిషం, అక్కడ కూర్చున్న అతను, అయ్యా, నీకు ఉబ్బసం జబ్బున్నది. అవునది నిజం. నువ్వు ప్రార్థిస్తున్నావు, అది అద్భుతము కాదా అని చెప్పుడు కొరకై నీవు వెనుకకు తిరిగావు. మరో విషయం నీకు చెప్తాను. కడుపు జబ్బును బట్టి సుమారు 3/2 భాగాన్ని నీ కడుపును వారు తీసివేశారు. అవునది నిజమా? అది అవును కదా? అదే నిజమైతే నీ చేయి ఊపు. మనము ఒకరికొకరము తెలియని వారము. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచాడు. నీ విశ్వాసం నిన్ను బాగు చేసినది. ఆనందిస్తూ నీ మార్గము నీ వెళ్ళు. ఓ, అనుమానపడవద్దు, నమ్ము. అమ్మా, మంచిది, ఒక నిమిషం ఆగు. నీ కొరకు నీవు ఇక్కడ లేవు, నీవు మరొకరి కొరకు నీవిక్కడ ఉన్నావు. అవునది నిజమా? నీ సహోదరుడు ఇక్కడ లేడు. నీ సహోదరుడు చివరికి రాష్ట్రంలో కూడా లేడు. అతడు సెయింట్ లూయిస్ లో ఉన్నాడు. అతడు ఆసుపత్రిలో ఉన్నాడు. అతడు గుండె జబ్బుతో ఉన్నాడు. అతడు దైవ సేవకుడు అంటున్నాడు. నీవు ఆలోచించేసావు, నేను వచ్చి నీ మీద చేతులు పెట్టినట్లయితే అని నీవు తలంచావు. నాకు తెలియదు నేను ఏది మాట్లాడుచున్నాను. అయితే నేను తెలుసుకున్నాను కనుక నీవు నీ దారిని వెళ్ళు. అతడు స్వస్థత పొందుకుంటాడు, నేను నమ్ముతున్నాను. మంచిది, విశ్వాసముంచు, ముందుకు వెళ్ళు. ఇక్కడే మరి ఒక స్త్రీ ఉంటున్నది, చావుగొట్టబడిన లేక చంపబడిన కుమార్తెను గుర్చి ఇప్పుడు అదే విషయం ఆలోచించుచున్నది. మిస్సెస్ వేతర్మ్యాన్, వాటర్మ్యాన్, మిస్సెస్ వాటర్మ్యాన్, నీవు నీ నిన్ను దీవుతో నీవు నమ్ము. ఒక ఉద్దేశము కొరకు నీ కుమార్తె తీసుకునబడిను. అనుమానపడవద్దు, దేవుని నమ్ము. ఓహో దేవా, యేసుక్రీస్తు నమ్మమునా? అతడు స్వస్థత పొందుకును కాక. ఆమేన్. నీ నిండు హృదయముతో నమ్ముతూ రా. ఓ ప్రభువైన దేవా, ఆకాశానికి భూమికి సృష్టికర్త యేసుక్రీస్తు నామములు ఈ స్త్రీకి స్వస్థత దయచేయము. ఆమేన్. ఇప్పుడు నమ్ము. ఇప్పుడు చూడు, వైద్య సంబంధమైన చికిత్స లేదు, అయితే పరలోక చికిత్స ఉన్నది. అవునది నిజం. నీవది నమ్ముతున్నావా? ఆమె మామూలుగా ఉంటున్నది, బాగవుతుంది. అవును నిజం. పరంపరగా ఈ బిడ్డను కీడు చేసిన దయ్యమును నేను శపిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో దాని కీడును నేను తీసివేయుచున్నాను. అది మామూలు బిడ్డ అవును కాక. ఆమేన్. అది ఉండవలసి ఉన్నది. సరే, ఆనందముతో వెళ్ళు, బాగా ఉండు, సాయంకాల భోజనం భుజించు. మంచిది అయ్యా, రండి. నీ నిండు హృదయముతో ఆయన నమ్ముడి. ప్రభు అయిన యేసు నామములో అతడు స్వస్థత పొందుకును కాక. ఆమేన్. ప్రజల మధ్య అనేక స్థలాలలో అది తాకినది. ఒక నిమిషం, అది కడుపు బాధతో ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఏ విధంగానైనా మీ చేయి పైకెత్తుడి. చాలా మంది. చూడండి, అక్కడ మీలో కడుపు జబ్బుతో ఉన్న ప్రతివారు లేచి నిలబడండి. అది పోగొట్టుకునే అది పోగొట్టుకునే మార్గం ఇక్కడ ఉన్నది. ఒక నిమిషం నిలబడండి. అయ్యా, సరిగా నిలబడు నా సహోదరుడా, నమ్ము, వెళ్ళు. యేసుక్రీస్తు నామములో నీవు స్వస్థత పొందుదువు కాక. రా, నీ నిండు హృదయముతో నమ్ము. సహోదరి, నీవు నమ్ముతున్నావా? యేసుక్రీస్తు నామములో నీవు స్వస్థత పొందుకుందువు కాక. ఎప్పుడు కూడా నీ జీవితంలో భయం, నరముల బలహీనత, నరాల బలహీనతతో, మూత్రపిండాల బలహీనతతో ఉన్న వారందరూ లేచి నిలబడుడి. అది ఉండిన వారందరూ, అది ఉన్న వారందరూ మీ కాళ్ల మీద నిలబడండి. ఇప్పుడు నమ్ముతూ వెళ్ళండి, విశ్వాసముచ్చుడి. చూశారా, అక్కడ సరిగ్గా నిలబడుడి. ఓ ప్రభువైన దేవా, యేసుక్రీస్తు నామములో మా సహోదరునిపై కనికరముంచి అతని బాగు చేయమని నీకు ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. విశ్వాసముచ్చుము. ప్రియమైన సహోదరి, ఇప్పుడు నీవు నమ్ముతున్నావా? ప్రభు యేసు నామములో తండ్రి దేవుని మహిమ కొరకై ఆమె స్వస్థత పొందుకును కాక. ఒకటి జరుగుతున్నది బిల్లీ. అదంతా అంతేనా? ఆ అయ్యా, ఇక్కడికి రండి. మనము ఒకరికొకరము తెలియని వారము. మన ఇద్దరినీ దేవుడు ఎరుగును, ఆయన ఎరుగును కదా. ఓ, అది ప్రతి చోట జరుగుతున్నది. బోధకులారా, నా సహోదరులారా, నా ప్రశస్తమైన పక్షరాజు సహోదరులారా, జ్ఞాపకముంచుకోండి, నేను ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కొన్ని వారాలకు మీ సభలోని వారు స్వస్థత పొందారని సాక్ష్యమిచ్చుట మీరు వింటారు. వారు స్వస్థత పొందారు, అయితే అది వారికి తెలియదు. చూశారా, చూశారా, అది ప్రతి చోట జరుగుతున్నది. స్నేహితులారా, ఈ రకమైన విశ్వాసమును ఆరంభం నుండి మనమెందుకు కలిగి ఉండకూడదు? ఇది అదే, దేవుడు నీకు సహాయము చేయగలని నువ్వు నమ్ముతున్నావా? నీ ఇబ్బంది ఏదో దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముతున్నావా? నీకు బలమైన తలనొప్పి, నీకు తలదిరుగుడు పడిపోవటము ఉన్నది, అది మెడ మీద ఉబ్బుడు వలన కలిగినది. అవును, నిజమా? నీవు ఎవరైనది దేవునికి తెలియనని నీవు నమ్ముతున్నావా? నీవు దైవ సేవకుడు, నీ యొక్క పేరు రెవెరెండ్ జాక్ కోల్. అది ఖచ్చితంగా నిజం. అయ్యా, నమ్మి వెళ్ళు. మీలో ఎవరికైతే తలదిరగడం, పడిపోవటం, తలనొప్పులు మొదలగుని కలిగి ఉన్నారో మీరు నిలబడండి. వ్యాధితో ఉన్న ప్రతి వారు నిలబడండి. ఓహో దేవా, ఇప్పుడు అది జరిగితే అది ఏమవునో, ఏమి జరుగునో, మీరు నమ్ముతున్నారా? ఇది పరిశుద్ధాత్మను ఒప్పించబడిన వారు. ఎంతమంది విశ్వాసులు ఇక్కడ ఉన్నారు? మీ చేయెత్తండి. నేను ఆ విషయాలను చేయలేను. మీరు విశ్వాసులా? ఒకరిపైన ఒకరు మీ చేతులు పెట్టండి. మీరు చేతులు పెట్టిన వారి పైనుండి దయ్యము విడిచిపోమ్మని అడగండి. నా ప్రార్థన వలె మీ ప్రార్థన మంచిది. ఒకరిపైన ఒకరు చేతులు పెట్టుడి. అవును, అక్కడ ఉన్న స్త్రీ, అప్పుడే నీ క్షయవ్యాధి నిన్ను విడిచిపోయినది. సహోదరుడా, నీ నడుము జబ్బు నిన్ను విడిచినది. నీ చేతులు దింపి స్తుతులు గట్టిగా చెప్పు. క్షయ, అక్కడ ఉన్న చిన్న స్త్రీ, అది పోయినది. మరచిపో, యేసుక్రీస్తు నిన్ను బాగు చేశాడు. స్నేహితులారా, ఇది దేవునికి మనం స్తుతి చేద్దాం. ఓ ప్రభువా, నీవిక్కడ ఉన్నావు. దయ్యాన్ని దాని సమస్త కార్యాలలో నేను గద్దిస్తున్నాను. ప్రతి ఒక్క దురాత్మను నేను గద్దిస్తున్నాను. సతనా, నీవు బయలుపరచబడ్డావు. యేసుక్రీస్తు నామములో నీవు గద్దించబడ్డావు. జీవముల దేవుని ద్వారా నీకు ఆజ్ఞించుచున్నాను, సభికుల సభలో నుండి బయటికి రా. ఇక ఎన్నడూ వారిని అనుమానితులుగా నీవు చేయలేము. పరిశుద్ధాత్మ తనకు తానే వారి ఎదుట బయలుపరచుకున్నాడు. ఇక ఎన్నడూ వారికి అనుమానము కలుగు చేయలేవు. ఒకరిపైన ఒకరు చేతులుంచారు. యేసు చెప్పున్నాడు, నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. సతనా, నీవు ఓడిపోయావు. యేసు నీవు విజయుడేవయ్యావు. ఆకాశ మందలి దేవుడివి నీవు. ఈ ప్రజలపై నుండి యేసుక్రీస్తు నామములో వ్యాధి శక్తి, దయ్యపు శక్తి పగలగొట్టబండుగాక.